ಯತ್ಕರ್ಣಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ ವಾಯುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನ ಆಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಜಹಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವತ್ನಕಂಸ್ಯಗ್ರತಾಳ ಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿಲೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಇಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣಂ ಬ್ರರುಬ್ರಹ್ಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈ ಸಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈಃ ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನು ಯಸ್ಯಾಂ ತಂ ನ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಯಂ ಸೈವ ಸಮುಪಾಸತೆ ಶಿವ ಇತಿ ಬ್ರಹ್ಮೇತಿ ವೇದಾಂತಿನು ಬೌದ್ಧ ಬುದ್ಧ ಇತಿ ಪ್ರಮಾಣ ಪಟವಃ ಕತ್ತೇತಿ ನೈಯಾಯಿಕಾಃ ಅರಹನ್ನಿಚ್ಚದ ಜೈನ ಶಾಸನರತಃ ಕರ್ಮೇತಿ ಮೀಮಾಂಸಕಾಃ ಸೋಯಂ ನೋ ವಿದಧಾತು ವಂಚಿತ ಫಲಂ ತ್ರೈಲೋಕ್ಯನಾಥೋ ಹರಿಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಶೃಂಗೇರಿ ಶಾರದಾಪೀಠೇ ಭ್ರಾಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಇತೀಮ್ರಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥಸದ್ಗುರುಂ. ಶಾರದನೀರದೆಂದು ಘನಸಾರಪಟೀರಮರಾಳಮಲ್ಲಿಕಾಹಾರತುಸಾರಫೇನ ರಜಿತಾಚಲಕಾಶಫಣೀಶಕುಂದಮಂದಾರಸುಧಾಪಯೋರಿಸಿತತಾಮರಸಾಮರ ವಾಹಿನೀ ಶುಭಾಕಾರತನುಪ್ಪುನಿನ್ನು ಮರಿಕಾನಗಯನ್ನಡು ಕಲ್ಗುಭಾರತೀ. ನನ್ನ ದೀಪಾರಾಧನೆ ಮಹಿಮ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪತನಾನ್ನು ತಿಳಿಯಜೇಸ್ತೂ, ಪಾಷಂಡಲತೋಟಿ ನಾಸ್ತಿಕಲತೋಟಿ ದೈವము లేడు అనేటువంటి వారితోటి మాట్లాడితే ఎటువంటి విపత్తులు కలుగుతాయో విష్ణు పురాణోక్త కథ ప్రకారంగా అది మీకు తెలియజేశాను. ఈ కార్తీక మాసంలో సూక్ష్మంలో మోక్షము అని, అందులో స్నానము, ఇక రెండవది దీపారాధన, ఈ రెండు చాలా ప్రధానము అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. కార్తీక సోమవారం యొక్క గొప్పతనాన్ని కూడా మనం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఈ దీపారాధన మహిమ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి తెలియచేసినట్లుగా స్కాంద పురాణంలో వ్యాసుడు మనకి తెలియజేస్తున్నాడు. అందులో ఇక్కడ లుబ్ధ వితంతువు యొక్క కథ చెప్తున్నారు. అంటే భర్త పోయినటువంటి స్త్రీని వితంతువు అంటాం, ఒక లుబ్ధురాలైనటువంటి వితంతువు యొక్క కథ చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఆవిడికి సంబంధించినదే కాదు, ఈ లోకంలో మనకి ప్రతీక న్యాయము అని ఒక న్యాయం ఉంది. భూమి ఎలా ఉంది అని అడిగితే గుండ్రంగా ఉంది అని మనం చెప్పామనుకోండి, వెంటనే కుర్రవాడు గుండ్రంగా అంటే ఎలా ఉంటుందండి అని అడుగుతాడు కదా. పంచదార ఎలా ఉంటుందండి అంటే తీయగా ఉంటుంది అని చెప్తాం. తీయగా అంటే ఎలా ఉంటుందండి అంటే నోట్లో వేసుకుంటే తెలియాలి కదా. అలాగ ప్రతీక న్యాయము అనేటువంటి న్యాయ ప్రకారంగా ఒక గోళం అంటే ఒక బంతిని పట్టుకొచ్చి ఆ బంతిని చూపించి, నాయన బంతి గుండ్రంగా ఎలా ఉందో భూమి కూడా అండాకారంగా గుండ్రంగా అలా ఉంది అని ప్రతీక న్యాయంగా చెప్తారు. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి కథలు కూడా ఎవరినో ఒకరిని ఉదాహరణగా చెబుతారు తప్ప అది వాళ్ళకే సంబంధించింది, మనకి ఏమీ దీంతో సంబంధం లేదు అని మనం అనుకోవద్దు. ఈ లోకంలో లోభులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళకి ప్రతీకగా ఈ కథ చెప్తున్నారు. ఏమయ్యా నువ్వు పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టవద్దు, చిన్న చిన్న పనులు చేసి మోక్షాన్ని పొందవచ్చయ్యా అన్నప్పటికీ కూడా కొంతమందికి దాని మీద దృష్టి ఏర్పడదు. పోనీ నువ్వు యజ్ఞాలు చేయొద్దు, యాగాలు చేయొద్దు, వ్రతాలు చేయొద్దు, దేవాలయాలు నిర్మించవద్దు, నీ దగ్గరుండే డబ్బులు నువ్వు దానాల రూపంలో ఇవ్వవద్దు, స్నానం చేయడానికి ఏం పోయిందయ్యా, కాస్త ఒక దీపం వెళ్ళి వెలిగించడానికి గుళ్ళో ఏం పోయిందయ్యా అన్న ఒకళ్ళు వినరు. ఎంచేత అంటే ఒకళ్ళకి ఇంకా ధనము మీద అత్యంతమైనటువంటి వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు తినలేరు, భార్యకి పెట్టలేరు, పిల్లలని పెట్టలేరు, అతిథుల్ని గౌరవించలేరు, మనం కష్టపడి సంపాదించడం ఏమిటి, ఎవరు వాళ్ళకి ధారపోయడం ఏమిటి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రకి ప్రతీకగా ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు లబ్ధ వితంతువుగా కథ చెప్తున్నారు. పూర్వకాలంలో ఒక స్త్రీ ఒక ఆవిడ ఉండేదయ్యా, భర్త గతించాడు, ఎవ్వరూ బంధువులు లేరు, ఒక విధంగా ఏకాంత వాసం చేస్తోంది, పొట్ట గడుపుకోవడం కష్టమయ్యి ఈవేళ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ దాసీ పని చేసి కాలం గడుపుకుంటోందయ్యా. ఇంచుమించుగా దాసీ వాళ్ళకుండే లాభం ఏమిటయ్యా అంటే, దాసీదాన్ని పోషించడం అంటే ఇంట్లో ఒక మనిషిని వేరేగా పోషించినట్టే లెక్క. మనమైనా ఒకప్పుడు కాఫీ తాగకుండా వదిలేస్తాం తప్ప కాఫీ ఇవ్వకపోతే అది ఊరుకోదు, మధ్యాహ్నం కనుక వచ్చిందా టీ ఇవ్వకపోతే ఊరుకోదు, సంవత్సరానికి ఒకసారైనా కొత్త చీర కనుక కొనివ్వకపోతే ఊరుకోదు, ఇంకా అడపా తడపా ఏమండి ఏమైనా కొంచెం మాసిపోయినటువంటి చీరలు చినిగిపోయిన చీరలు ఉంటే ఇవ్వండి అని అడుగుతూనే ఉంటారు. ఇంకా మనం సరిగ్గా కొలబద్ధ ప్రకారంగా మనం వండలేము, ఒకప్పుడు వండినప్పటికీ కూడా ఏదైనా ఎక్కడైనా గుళ్ళోకి వెళితే కాస్త ప్రసాదం తింటే ఎంత అన్నము తినలేము, మళ్ళీ ఇది కూడా వాళ్ళకే వెళుతుంది. ఇంచుమించుగా ఏమిటంటే దాసీదాన్ని పోషించడం అంటే ఒక మనిషిని పోషించడం కిందే లెక్క. కాబట్టి దాని యొక్క పోషణ అనగా భుక్తి అంతా కూడా వాళ్ళ ఇళ్లలో గడిచిపోయేది. ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి నెలకి ఇచ్చినటువంటి జీతం ఏదైతే ఉన్నదో ఆ జీతం నిలవేసుకోవడం ప్రారంభించింది. ఈ లోకంలో మనిషికి ధనము మీద ఆసక్తి ఉండాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకపోతే మనం ఏం చేయగలం? అర్థము పురుషార్థముల లోపల ఉత్తమము అన్నారు. మనం చతుర్విధ పురుషార్థములు చెప్పారు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. ఈ నాలుగిటల్లో ఏది ప్రధానమయ్యా అంటే నీతిశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక సమన్వయం చెప్తారు, నీతిశాస్త్ర ప్రకారంగా ఒక సమన్వయం చెప్తారు. అర్థము పురుషార్థముల లోపల ఉత్తమము. ఈ నాలుగిటిలో ఏవి చాలా గొప్పదయ్యంటే అర్థము డబ్బే గొప్పది. అర్థవంతునకు అసాధ్యము లోకమందేదియూ కానదు. డబ్బున్నవాడు ఈ లోకంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఇంకా దైవం కనుక కలిసి రాకపోతే ఏమైనా సాధించలేడేమో తప్ప మానవ ప్రయత్నము ద్వారా వాడు సాధించలేనిదంటూ ఏమీ లేదు. దైవం ప్రతికూలమైతే ఎవడు ఏం చేయలేము కదా. కాబట్టి అయినప్పటికీ కూడా అర్థవంతనకు అసాధ్యంబు లోకమందేదియూ కానదు అని చెప్పినప్పటికీ కూడా, అయినప్పటికీ మానవుడు ధర్మంబు తప్పక ఏ ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదింపవలెను. ధనానికింత ప్రాముఖ్యం ఇచ్చారు కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా సంపాదించి న్యాయంగా సంపాదించకుండా అన్యాయంగా కనుక కూడబెడితే పాప నీరు కొత్త నీరు కలిసి కొట్టుకుపోయింది అన్న సామెత ప్రకారంగా అయిపోతుంది. కాబట్టి ఏమిటంటే ధనము మీద ఉండాలి, ఆశ ఉండాలి. ధనం మీద లేకపోతే అసలు దేని మీద ఉంటుంది కనుక. కానీ ధనము మీద ఎంత ఆశ ఉండాలి అంటే అది మనల్ని తినేసేటట్టుగా మాత్రం ఆశ ఉండకూడదు. డబ్బు మనం సంపాదించాలి, కానీ డబ్బు మనం తినేస్తుందండి ఒక్కొక్కప్పుడు, కరకరకరా నవిలేస్తుంది ఒక్కొక్కప్పుడు. ఆ ధనదేవత అది ఒక పిశాచం. అది ఆ పిశాచం కనుక పట్టుకుంది అంటే ఇంక నీకు ఎంత ఇవ్వనివ్వండి, అసలు నీకే ఎక్కడా సరిపోదు. 10,000 ఇచ్చారనుకోండి ఇంకో 1,000 ఇస్తే ఏమిటి అనిపిస్తుంది. 2,00,000 ఇచ్చారనుకోండి ఇంకో 10,000 ఇస్తే ఏమిటి అనిపిస్తుంది. అంచేతనే వామన చరిత్రలో చెప్పాను మీకు, వ్యాప్తిం పొందక వగవక తృప్తించందని మనువుడు మనుజుడు ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని కాబట్టి ఈ లోకంలో మానవుడికి ఏమిటయ్యా, అది ఈవేళ ఎంత లభించిందో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకి ఈవేళ ఇంత లభించింది అని సంతోషించాలి. వ్యాప్తిం పొందక వగవక, కానీ కోరికలు కనుక ఒకదాని మీద ఒకటి పెంచుకున్నామంటే, మనం కూడా చూడండి చిన్నప్పుడు నడిచొస్తున్నటువంటి సమయంలో చిన్న సైకిల్ ఉంటే బాగుండురా అనిపిస్తుంది. ఏదో నాన్నగారిని బతిమాలతాం, పోనీ కుర్రవాతను నడిచాడలేకపోతున్నాడు సైకిల్ కొంటాడు, కొన్నాళ్ళు సైకిల్ దొక్కావు లోనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. లోనా కనబట్టలేదు, దాన్ని బట్టి డిస్మాండిల్ చేశారో ఏమిటో అర్థం అవడం లేదు. ప్రతివాడు ఈ వేళ ఏంటంటే హీరో హోండాయో లేకపోతే యమహాయో కావాలి, కొన్నాళ్ళు అవి తొక్కుతారు, మళ్ళీ దాని మీద కూడా వాడికి ఇంకా పెరిగిపోతుంది, అది సరిపోదు కారు కొనాలి అంటాడు. ఇంకేం చెప్తాం ఇంకా. కాబట్టి తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనై నచ్చకంబడుని, అటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉండే ఏడు ఖండాలు సప్తఖండాలు నీకు ఇచ్చేసిన చ భగవత్ సృష్టిలో ఏడు ఖండాలే పెట్టాడేవిటా బ్రహ్మగారు, ఇంకో ఖండం సృష్టిస్తే ఏం పోయింది అని ఆలోచన చేస్తాడే తప్ప తృప్తి పొందడయ్యా. ఆశాపాశము తాకడు నిడువులేదం తంబురాజెంబ్ర వారాసి ప్రమృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూడి గాసింబొందిరిగాక వైన్యగయ భూకంతాదులు అర్ధకామాశం పయగనేచిరి మును నిజాశంతంబులం చూచిరి. కాబట్టి లోకంలో ఆశాపాశము, ఆశ అనేది ఎలాస్టిక్ తాడు లాంటిదయ్యా, ఎలాస్టిక్ తాడు లాగుతుంటే అది సాగుతుంది తప్ప ఎక్కడా ఆగదయ్యా తెగదయ్యా, ఆశ కూడా అటువంటిదేనయ్యా. లేదం తంబురాజేంద్ర, ఆశకి ఎక్కడ అంతము అనేది ఉండదయ్యా. వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూడి చతుస్సముద్ర వేలావలైతంబైన అఖండ భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు చక్రవర్తులు ఆశను చంపుకోలేక చిన్న చిన్న రాజుల మీద సామంతరాజుల మీద యుద్ధాలు చేసి మహారక్తపాతాన్ని సృష్టించారయ్యా. పోనీ వాళ్ళు ఏమైనా మిగిలి ఉన్నారయ్యా. వైన్యగయ భూకాంతాదులు, అటువంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారయ్యా. అర్ధకామాదుల్పయగనేచిరి మును నిజాశంతంబులం చూచిరి. ఈ లోకంలో ఇలా కోరికలు పెంచుకుంటూ ఉంటే ఆ కోరిక మనల్ని తినేసి నవిలేస్తుందయ్యా. ఇది వామన చరిత్రలో. ఇంకా భక్తురాయుడైతే అద్భుతమైన మాట చెప్పాడు. ఉత్ఖాతం నిధి శంకయాక్షితి తలం ధ్వాతాగిరేర్ధాతవ, ఒకడికి డబ్బు మీద ఆశ కొద్దీ ఏం చేశాటంటే బంగారు గనులు తవ్వడం ప్రారంభించాయట. ఉత్ఖాతం నిధి శంకయాక్షితి తలం, భూమండలానంతా గనులన్నీ తవ్వేశాయట, ఇంకా బంగారం దొరకలేదుట. ఇంకేం చేశాడయ్యా, ధ్మాతా గిరేర్ధాతవ, పూర్వకాలంలో దొంగ బంగారము అని తయారు చేసేవారు. ఎలా తయారు చేసేవారు అంటే పర్వతాలలోంచి రాళ్లలోంచి ఒక విధమైన ద్రవం ఊరుతుంది, దాన్ని గిరి అంటే కొండ, కొండలలో ఉండే రాళ్లలోంచి కిందకు దారే ద్రవము కాబట్టి దానికి గైరిక అని పేరు. అటువంటి గైరికాది ధాతువులను తీసుకొచ్చి ఊది రాగిని కానీ ఇత్తడిని కానీ మనం బంగారంగా మార్చేయచ్చు, అదే దొంగ బంగారం. కాబట్టి ఉత్ఖాతం నిధి శంకయాక్షితి తలం ధ్వాతాగిరేర్ధాతవ, అయినా సంపాదించినప్పటికీ ఇంకా వాడికి ఆశ తీరలేదుట. చ ఇంకా ఎలాగా అనుకున్నాయట, ఇండియాలో ఎంత కష్టపడినప్పటికీ రూపాయలతో కొలిచిస్తారు. ఇదే కనుక అమెరికా కానీ లేక లండన్ కానీ వెళ్ళిపోతే అక్కడ డాలర్తో కనుక సంపాదిస్తే ఇక్కడ 64 రూపాయలు వస్తుంది, అదే కనుక లండన్లో కనుక సంపాదిస్తే ఇక్కడ 85 రూపాయలు వస్తుంది అని ఉత్తీర్ణ సరితాంపతి ఏం చేసి. ఇప్పుడంటే ఫ్లైట్ల మీద వెళ్తున్నాడు. పూర్వకాలంలో ఏం చేసాడంటే ఓడల మీద వెళ్ళేవారు. నెమ్మదిగా ఓడెక్కి ఏం చేశారు, సముద్రాలు దాటి విదేశాలు వెళ్ళాయట. ఉత్తీర్ణ సరితాంపతి అక్కడ బాగా డబ్బులు బాగా సంపాదించాయట. కానీ స్వదేశము మీద ఉండేటువంటి అభిమానం తిరగలేక తిరిగి వచ్చాయట. అంత డబ్బు సంపాదించినప్పటికీ ఇంకా కూడా వాడికి అక్కడ ఆశ తీరలేదుట. అప్పుడేం చేశాడయ్యా, నృపతయో యత్నేన సంతోషిత, సంపాదించిన డబ్బు ఎలా జాగ్రత్త పెట్టాలని రాజకీయాల్లోకి దిగట. రాజకీయాల్లో నెగ్గినా లాభమే ఊడినా లాభమే, ఇంకా నేను ఇంతకంటే మీకు చెప్పక్కర్లేదు. నృపతయో యత్నేన సంతోషిత, ఇప్పుడు చాలా ఇంకా డబ్బు 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 బాగా పెరిగిపోయింది బిట. ఈ డబ్బు ఎలా జాగ్రత్త పెట్టాలి, బ్యాంకుల్లో పెట్టారు అంటే లాగేస్తారు. ఇప్పుడేం చేశాయట, వేషం మార్చేసేట. ఇదివరకు గృహస్థుడిగా ఉండేవాడు గృహస్థ వేషం తీసేసి సన్యాసి వేషం అయిపోయాట. ఒక్కసారి ఎలా మారిపోయాట, మం ప్రారాధన తత్పరేణ కరిత నీత శ్మశాని నిశాహ. అంత డబ్బు సంపాదించి ఒక సన్యాసిగా మారిపోయి అనకూడదు. దీరేం బ్రహ్మణ్మచారి చంద్రస్వామి ఇచ్చేతులందరూ మరి మీకు అందరికీ తెలుసు, చిరిపల్లి చదివితే ఇందిరాగాంధీ టైంలో వాళ్ళ అమ్మని ఎలా పెట్టాలో అలా పెట్టేసి అమ్మని జైలులో పెట్టించేసి మీకు నేను చెప్పక్కర్లేదు వీళ్ళందరి చరిత్రలో కూడా. కాబట్టి మం ప్రారాధన తత్పరేణ కలిత నీత శ్మశాని నిశా. అయినప్పటికీ కూడా మనలాంటి వాళ్ళం వెళ్ళి అయ్యా మీకేముందండి అంటే, ప్రాప్త కానవరాట కోపినమయ్యా, నా దగ్గర ఏముందండి, బూడిద గుడ్డిగా వా అనే మాట్లాడతారు. తృష్ణే ఏ సకామాభవ. కాబట్టి ఈ లోకంలో మానవుడికి ఆశ అనేది కనుక బయలుదేరింది అంటే ఇంక నువ్వు ఏమి ఇయ్యి వాడికి, ఎంత పెట్టు ఏమి చెయ్యి, ఇంక నువ్వు వాడికి ఎక్కడా సంతృప్తి కలగచేయ. అటువంటి వాళ్ళకి ప్రతీకగా ఇక్కడ లుబ్ధవితంతువు యొక్క చరిత్ర చెప్తున్నారు. అది నెమ్మదిగా నెల నెల జీతం పోగేసుకోవడం ప్రారంభించింది. సంవత్సరానికి కొంచెం అమౌంట్ డబ్బు ఎక్కువైంది. డబ్బు ఎక్కువైతే సర్వసాధారణంగా మనం వడ్డీలకి తిప్పుతాం. ఇప్పుడు వడ్డీలకి తిప్పట్లేదు, బ్యాంకులో వేస్తున్నాం. మరి వాళ్ళు కూడా వడ్డీ ఇస్తున్నారు కదా, అది వడ్డీకి తిప్పినట్టే కదా. మరి ఏమండి, మరి డబ్బు ఎక్కువ ఏం చేసుకుంటాం, దగ్గర కొంత బ్యాంకులో పెడతాం కదా, మరి కూడా వాళ్ళు కూడా మనకు వడ్డీ ఇస్తున్నారు కదా, కాబట్టి వడ్డీకి తిప్పడం ప్రారంభించింది. ఇప్పుడు అంటే వడ్డీ బ్యాంకుల్లో వేస్తున్నాం, పూర్వకాలేక వడ్డీలకి తిప్పడం ప్రారంభించింది. వడ్డీలకి తిప్పేటిన సమయంలో అది కరెక్ట్గా మనకు అనుకున్న సమయానికి వస్తుందా అంటే రాదు. సరే, పురాణంలో ఉన్నానండి, పురాణంలో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను పురాణంలో సరే, నమస్కారం అండి. ఏమండి, అనుకున్న సమయానికి వాళ్ళు ఇస్తారండి, మన ఎగిరి పట్టుకెళ్తా, పట్టుకెళ్ళేప్పుడు నా సమయానికి ఇస్తాను అంటారు. పాపం ఇవ్వలేరు. ఏం చేతాయంటే అథవా ఖండశ, అనుకున్న సమయానికి ఇచ్చాను 100,000 రూపాయలు అడిగి పట్టుకెళ్ళారు అంటే ఏమన్నా పాతికి వేలు సర్దుతానండి అని ఖండశ అనగా ముక్క ముక్కల కిందైనా ఇస్తారా అన్నది అన్నట్టుగా ఇవ్వరు. ఇంకా అలా అది కొంచెం స్త్రీ పరుషవాక్యాలు మాట్లాడడం ప్రారంభించిందిట. ఇంకా ఏమిటంటే సర్వసాధారణంగా బాబాయ్ ఆడవాళ్ళతో మాట్లాడడం అంటే ఇంకా ఎంత కష్టమో మీకు ఇదివరకు ఉదాహరణ చెప్పాను. ఏం చేతాయంటే ఒక భార్యకి భర్తకి గొడవ వచ్చి తేడా వచ్చి మాట్లాడుకునే సమయంలో భార్య భర్త ఒట్లు పెట్టుకుంటున్నారు. ఆ ఒట్లు పెట్టుకున్న సమయంలో భార్య అంటుంది భర్తతో, ఏమండోయ్ మీరు తప్పు చేస్తే మీరే పోతారు, నేను తప్పు చేస్తే నా మంగళసూత్రాలు పోతాయి అని ఒట్టు పెట్టింది. మరి ఇంక వేళాకోళంగా ఉంటుంది ఏమిటండి వాళ్ళతోటి. ఇంకా ఆవిడతో పడవేక ఇంకా ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు ఏవో ఇచ్చేసేసి ఇలా చేసి ఇలా మొత్తానికి చాలా ధనవంతురాలు అయిపోయారు. ఇంకా ధనవంతురాలు అవ్వడంతో ధనవంతులు నీతులు చెప్తారు. మా ధర్మాలు మా నీతులు ఎవరు వినరు. ఎవళ్ళైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళే ధర్మాలు నీతులు, వాళ్ళవే నిజమైన నీతులు, వాళ్ళవే ధర్మాలు. ఈ విధంగా ఇంకా అందరూ దాని చుట్టూ చేరడం ప్రారంభించారు. ఇలా ఉండగా ఇది ఎక్కడ జరుగుతోంది కథ? శ్రీరంగంలో జరుగుతోందండి కథ. మీరు ఒక ప్రశ్న వేశారు, కావేరీ నదికే ఎందుకు ఎక్కువ ఈ కార్తీక మాసంలో ప్రాముఖ్యం ఉంది అని. ఎవరు వస్తుంది కానీ చెప్పేస్తున్నాను, మళ్ళీ నేను రేపు మర్చిపోతానేమో చెప్పడం అని. అన్ని నదుల కంటే కావేరీ నది యొక్క గొప్పతనం ఏమిటి అంటే, కావేరీ నదిని పురాణాల్లో ఎలా వర్ణించారు అంటే, సర్వసాధారణంగా మనం ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వైకుంఠానికి కనుక మనం వెళ్ళేటువంటి అవకాశం కనుక ఉంటే ఒక శ్లోకం వాళ్ళు చెప్పారు మనకి. సత్సంగద్భవ నిస్పృహో గురుముఖం శ్రీశం ప్రపద్యాత్మవన్. మరి ఏది చెప్పినా శ్లోకాల్లో చెప్పాలి, మరి మాటలతో చెప్తే నేను ఏదో చెప్పేశారనుకుంటారు మీరు. ప్రారంభం పరిభుజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతర న్యాసాదేవ నిరంకుశ్వరదయా నిర్లూనమాయాన్వయో ఆర్ధానుగ్రహ మధ్యలబ్ధమని ద్వారా ఆద్బహిర్నిర్గత. వైకుంఠానికి వెళ్ళేటం దారి ఈ శ్లోకంలో చెప్పారు. ఎలాగయ్యా? మొట్టమొదట సత్సంగద్భవ నిస్పృహో, నువ్వు మంచివాళ్ళతోటే మాట్లాడు, మంచివాళ్లతోటే స్నేహం చెయ్యి. అలా చేస్తే నీకు ఎటువంటి కలుగుతున్నాయా? నిజమైన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఏదో శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం కాదు. శ్మశానంలో ఎవరన్నా మన వాళ్ళు కాలిపోతుంది, లేకపోతే మనమే మనం కూడా ఇంతేరా అంటాం. ఇంటికి వచ్చినా మన పనులు అవి మామూలే. పురాణాలు వింటుంటే, పురాణాల్లో ఉండే ధర్మాలు వింటుంటే చే జీవితం అంతా పడైంది, రేపు నుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలు వ్యవహారమే. అలా కాదు. సత్పురుషులతో కనుక స్నేహం కనుక చేసావా, అవి నిజమైన వైరాగ్యం మనకు కలుగుతుంది. సత్సంగద్భవ నిస్పృహో గురుముఖం శ్రీశం ప్రపద్యాత్మవా. అప్పుడు ఒక గురువుని ఆశ్రయించు. ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు మంత్రం ఒకటి మనకు ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించు. శ్రీశం ప్రపద్యాత్మవాన్. ఇది వైకుంఠం వెళ్ళే దారి కాబట్టి ఆ మాట చెప్తున్నాను ఇప్పుడు. శ్రీశం అంటే స్త్రీ అంటే లక్ష్మీదేవికి, ఈశ్వరుడు అంటే భర్త విష్ణువు. ఆయన శరణాగతి చెయ్యి. శరణాగతి అంటే ఫుల్లీ సరెండర్ టు గాడ్. ఇంకా నువ్వు మళ్ళీ నువ్వేం చేయకు, దేవుడికి పూర్తిగా నువ్వు నమ్మకంగా ఉండు. సగం సగం నమ్మి సగం సగం ఉన్నావంటే ఉపయోగం లేదు. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఒక కొడుకు జీతం 25,000 రూపాయలు జీతంలో నియమింపబడి 1వ తారీఖు జీతం తీసుకుని, నన్ను తండ్రి గారు ఎంత పెద్ద చేశారు కాబట్టి ఆ తండ్రి గారికి పట్టుకెళ్ళిన జీతం ఇచ్చేద్దాము అని 25,000 రూపాయలు పెట్టుకెళ్ళి ఆ తండ్రి గారి చేతిలో పెట్టాడు అనుకోండి కొడుకు. మొన్నాడు ఆ కొడుకు ఆఫీస్కి వెళ్ళే సమయంలో, నాయన 25,000 జీతం నాకు ఇచ్చేసావు కదా, మరి ఇప్పుడు నువ్వు వెళ్ళాలి కదా, బండికి ఆయిల్ కొట్టించుకోవాలి కదా, మరి వెళ్ళిన తర్వాత నీరసంగానికి వస్తే మధ్యలో కాఫీ తెప్పించుకోవాలి కదా, ఎంత మీ అమ్మ బాక్స్ పెట్టి అన్నంలో పట్టుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో కానీ నీరసం వస్తే కాస్త మధ్యలో టీ ఏదైనా తాగాల్సి వస్తుంది కదా, వెళ్ళేప్పుడు సమయంలో గమ్మని ఏ టైర్లో అయినా కానీ గాలి కనుక తగ్గిపోయినట్లయితే గాలి కొట్టించుకోవాలి కదా, కాబట్టి ఏం డబ్బులు అడగకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటి అని చెప్పి అడగకపోయినా తండ్రి 1 రూపాయలు అయినా దగ్గర ఉంచుకొని ఏ రోజు కా రోజు వాడి చేతిలో పెడతాడు. అలా కాకుండా 10,000 5,000 వాడు తన దగ్గర అట్టే పెట్టుకుని, మా నాన్నగారి నా ఖర్చులకు నేను అట్టే పెట్టుకోవాలి కదా అని 15,000 కనుక తండ్రి గారికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు తండ్రి వాడు అలాగనే అట్టే పెట్టుకున్నాడా అని ఇంక వాడు పొద్దున్నే ఆయనకి అడగవలసిన అవసరం లేదు కదండి. అలాగే భగవంతుడు కూడా మనం ఫుల్లీ సరెండర్ టు గాడ్, శరణాగతి చేసేటంటే ఇంక ఆయనే ఆధారపడి ఏం జరిగినా ఆయన వల్లే జరుగుతుంది. ఇంక నువ్వు మాట్లాడకు, మంచైనా చెడైనా ఏదైనా ఇంకా జరుగుతుంది పూర్తిగా నమ్మే. పూర్తిగా నమ్మాం కాబట్టి తండ్రి మనకు ఏ రోజుగా రోజు 100 రూపాయలు ఇచ్చినట్లుగా ఈవేళ వీడికి ఎంత భోజనం కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎంత కాఫీ కావాలి, ఎంత టీ కావాలి అని ఆలోచించి ఇస్తాడు. అలా కాకుండా సగమే కనుక నమ్మావు అనుకో, ఇదిగో అలా జరుగు. అంటే గురుముఖం శ్రీశం ప్రపద్యాత్మవన్ ప్రారంధం పరిభుజ్య కర్మ సకలం. నువ్వు ఎంత డబ్బు సంపాదించండి, ఎంత చదువు చదవండి, ఎంత సంప్రదాయం దగ్గర ఉండండి, ఎంత కోట్లు మన దగ్గర ఉండండి, మనకు వచ్చిన రోగం బాధ మనం అనుభవించాలే తప్ప మన దగ్గర ఉండే డబ్బు మనల్ని ఏం సేవ్ చేయదు కదా. అనుభవించవలసింది ప్రారంధం పరిభుజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతర. కాబట్టి ఈ విధంగా కర్మల వల్ల గతంలో నీవు చేసినటువంటి కర్మల వల్ల వచ్చిన ఫలితాలను ఇక్కడ వదలగొట్టేసుకోవాలి. న్యాసాదేవ నిరంకుశేశ్వర దయానిర్లు అమాయాన్వయ. ఇంకా భగవంతుడు ప్రయోగించే మాయని నేను చేయలేదు. పెట్టవలసిన కష్టాలని పెట్టేశాడు, పెట్టవలసిన ఇబ్బందులని పెట్టేశాడు. నీ ఇష్టమయ్యా, నీవు ఎలా చేస్తావో అలా చేయి, నేను ఎలా నువ్వు ఎలా చెబితే అలా వింటాను అన్నాం. ఇంకా అన్ని విధాల పరీక్షలు అయిపోయి మనమే నిగ్గేసాం భగవంతుడు ఇంకా చాలు వేదికంగా మోక్షం ఇద్దాము అనుకుంటాడు. ఆ సమయంలో బతుకుండగా మోక్షం ఉండదు కదా, మరి చనిపోయిన తర్వాత కదా. అర్థ అనుగ్రహ మధ్య లబ్ధమని ద్వారా మనకి ఇడానాడి పింగళానాడి మధ్య సుషుమ్నానాడి ఉంది. మోక్షం పొందేటువంటి వారు ఏనాడుకుండా వదిలిపెడతారంటే సుషుమ్నానాడుకుండా వదిలిపెడతారు. అర్ధానుగ్రహ మధ్య లబ్ధమని ద్వారా ఇక్కడ బ్రహ్మరంభ్రము అనే రంభ్రం ఉంటుందండి. మామూలుగా సర్వసాధారణంగా పైన ఉండేటువంటి కనుక ఈ కళ్ళల్లోనూ కానీ చెవుల్లో కానీ ముక్కులో కానీ నోరులోంచి కానీ ప్రాణాలు విడిచిపెడితే వాళ్ళకి ఊర్ధ్వలోకాలు, అధోగ్రంథుల నుంచి వదిలిపెడితే తిరిగి మళ్ళీ జన్మ ఎత్తడం. బ్రహ్మరంభ్ర విచ్ఛేదం కనుక చేసి కనుక మనం వెళ్ళామా ఇంక మోక్షమే. అర్ధానుగ్రహ మధ్య లబ్ధమని ద్వారా బహిర్నిర్గత. అలా వెళ్ళినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడయ్యా, 14 లోకాలు దాటిపోతాడు. అలా దాటిపోయిందా మనం పురుష సూక్తంలో చదువుతాం, తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాను కృత్వాభివర్ధనేదాస్తే ధాత పురస్తాద్యముదాజహార అని చదువుతాం కదండి. అంతా అయిపోయిన తర్వాత 14 లోకాలు దాటిన తర్వాత లోకాలోక పర్వతం దాటిన తర్వాత బ్రహ్మాండం అంతా దాటిపోయిన తర్వాత ఎలా అయితే అగ్నిహోత్రాన్ని పైన ఒక్కసారి పొగ కప్పుతుందో అలా ఈ 14 లోకాలు పైన ఒక తమస్సు, తమసావృత తమస్సు అనేది ఉంటుంది. ఆ తమస్సు కూడా దాటిపోతే ఒక నది ఉంటుందండి, విరజానది అనే నది. ఆ విరజానదిలో ఈ సూక్ష్మ శరీరాన్ని అక్కడ స్నానం చేయిస్తారు. పాపాత్మలకి వైతరణీ నదిలో స్నానం చేయిస్తారు, పుణ్యాత్మని విరజానదిలో స్నానం చేయిస్తారు. ఆ విరజానదిలో స్నానం చేసిన తరువాత అప్పుడు వాడికి మహావిష్ణు సంబర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. ఇప్పుడు కావేరీలో ఉండేటువంటి శ్రీరంగనాథుడు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువే శ్రీరంగనాథుడు. ఆ కారణం చేత అక్కడ విరజానదిని స్నానం చేస్తే తప్ప వైకుంఠ దర్శనం లేదు కాబట్టి కావేరీలో ఉండే శ్రీరంగనాథుడిని కనుక దర్శించాలి అంటే ఆ కావేరీ నది అనేటువంటి విరజా నది కావేరీ రూపంలో కిందకు వచ్చింది అని పురాణాల్లో వర్ణించి అంబచేత కార్తీక మాసంలో అన్ని నదుల స్నానము కంటే కావేరీ నది స్నానం చాలా. మీకు సాటిస్ఫై అయ్యానండి అర్థండి? శ్రీరంగనాథుడిని ఉత్తినే చూడకూడదండి. మనం ముందు శ్రీరంగం కనుక వెళ్ళాము అన్నట్లయితే ముందు కావేరీ నది స్నానం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, ఇంకా అవి చెప్పక్కర్లేదు కదండి. అప్పుడు మీరు చూసే ఉంటారు శ్రీరంగనాథం 7 ప్రాకారాలు చూశారు కదండి, శ్రీరంగనాథం 7 ప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళాలి. సప్త ప్రాకార మధ్య వర్ణిస్తారు, 7 ప్రాకారాల యొక్క మధ్యలో అక్కడ వైకుంఠంలో ఉండే మహావిష్ణువు కూడా 7 ఆవరణలు దాటిన తర్వాత మాత్రమే మనకు కనబడతాడు. అలా వైకుంఠ దర్శనం ఎటువంటిదో శ్రీరంగనాథుని యొక్క దర్శనం అటువంటిది. కాబట్టి అటువంటి కావేరీ నది స్నానం చేసి శ్రీరంగనాథుని దర్శించినటువంటి ఒక పండితుడు, ఒక శాస్త్రవేత్త ఆ ఊరు చేరుకున్నాడు. అలా చేరుకున్న విశేషాలు ఏమిటాయంటే, అందరూ చాలా గొప్పవాళ్ళేనండి, ఫలానా స్త్రీ మాత్రం పరమ లుబ్ధురాలండి అని చెప్పారు. అలా అనగానే పాపం ఆవిడికి ఏమిటో తెలియదేమో, కాబట్టి ఆవిడికి తెలియ చెబుదాము అని అందరూ ఆవిడ ఇంటికి వెళ్ళడానికే భయపడేవారు. ఎంచేతాయంటే ఎప్పుడైనా కాసిన చెట్టుకి రాగి దెబ్బలు ఉంటాయి తప్ప గొడ్డావు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతామంటే తంతుంది కదండి ఒక్కసారి. ఇచ్చేవాడి దగ్గరికే వెళ్ళి అడుగుతాం. అదే ఒక గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పితుకుదామని పాలు పితుకుదామని వెళ్ళామనేసరికి తన్నేంటే మూతుపళ్ళు విరిగి కింద పడిపోతాం ఒక్కసారి. అది ఒక గొడ్డుటావు లాంటిది. కాబట్టి ఆయన దగ్గరికి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు ఏమిటని అందరూ ఆక్షేపించారు కూడా. ఆయన కావాలనే వెళ్ళాడు. మరి ఆవిడ యోగం బాగుందో ఈయన యోగం బాగుందో ఎవరో వచ్చారని చెప్పని అడుగు మీద కూర్చున్నాడు ఈయన. ఎవరండి మీరు అని అడిగి ఆవిడ చూచాడు. ఆవిడ చరిత్ర అంతా తెలుసుకున్నానమ్మా నీ చరిత్ర. ఈ లోకంలో మంచి ఉన్నా 10 మంది చెప్పుకుంటారు, చెడ్డ ఉన్నా ముందు చెప్పుకుంటారు. ఇంకా మంచి అయితే నెమ్మది నెమ్మదిగా వెళ్తాయి, చెడ్డ అయితే చాలా సెల్ ఫోన్ల మించి ఇంక వెళ్ళిపోతాయి అంతా కూడా. కాబట్టి అమ్మాయి ఇంత డబ్బు సంపాదించుకున్నావుట, ఎవరూ లేరు కదా నీకు, భర్త లేడు, పిల్లలు లేరు, మరి ఇంత డబ్బు ఏం చేస్తావు నువ్వు? సడన్గా అకస్మాత్తుగా కనుక ఇప్పుడే కనుక మరణించావు అనుకో, ఈ డబ్బు నిన్ను ఏం చేస్తుంది? ఆయన వేసిన ప్రశ్న తల తిరిగిందండి. ఆ సమయంలో అయ్యయ్యయ్యో, ఇంతవరకు నాకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయారు అని ఆలోచించి, మహానుభావ నాకు కర్తవ్యం ఏమిటో చెప్పండి అని అడిగింది. అన్నప్పటికీ ఆయన ధర్మాలు చెప్పడం ప్రారంభించారు. అమ్మా ఇప్పుడు నీకు యజ్ఞాలు యాగాలు చేయమని నేను అంటలేదు, నువ్వు స్త్రీవి వితంతువి, నువ్వు ఇప్పుడు యజ్ఞం చేసేటువంటి అవకాశం లేదు, యాగం చేసేటువంటి అవకాశం లేదు. రాబోయేటువంటి మాసం కార్తీక మాసం అమ్మా, ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా నువ్వు వెళ్ళి ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి విష్ణువుని లేక నీకు నచ్చినటువంటి దేవుణ్ణి సంబర్శించమ్మా, ప్రతిదినము కూడా ఒక దీపాన్ని వెలిగించు నువ్వు. కాబట్టి నీ దగ్గర ఉండేటువంటి ఆ ద్రవ్యం ఏదైతే ఉందో అది బీదవాళ్ళకి వాళ్ళకి దానం చెయ్యమ్మా. కాబట్టి నువ్వు బీదరాలివి, ఎన్ని ఇప్పుకట్లు పడ్డావో నాకు తెలుసు, కానీ ఈ ధనం ఎలా ఉంచి ఏం చేసుకుంటావు, ఎవరికి ఇచ్చేస్తావు? కాబట్టి ఆ బీదలకి వాళ్ళకి దానం చెయ్యి అని చెప్తే నమ్మిందండి ఆయన మాట. మీరు ఏం చెప్తే అవి చేస్తాను, అయితే నువ్వు ఏం చెప్తే అవి చేస్తానంటున్నావు కాబట్టి నేను ఈవేళ ఇక్కడ గుడిలో పురాణం చెబుదాము అనుకుంటున్నాను. అప్పుడు ఈ కరెంట్ లైట్లు అవి లేవు కదండి, కాబట్టి నేను నూనెను పట్టుకొస్తాను. ప్రమిద ఒత్తే ఒత్తి నువ్వుతే అక్కడ దీపారాధన నువ్వు చేద్ది కానీ పురాణం వింది కానీ, అప్పుడు కార్తీక మాస ధర్మాలు నీకు తెలుస్తాయి, తద్వారా నువ్వు జీవన యాత్ర పూర్తి చేసుకునేదాను అవుతావు అన్నా. అలా అండంతో సరే నువ్వు అంది ఆవిడ. ఆయనకంటే ముందుగానే వెళ్ళిపోయింది, దేవాలయాన్ని అంతా శుభ్రం చేసేసింది. ఇది కూడా చాలా గొప్పదండి, అర్థమైందండి. ఒకప్పుడు ఎవరినాకం లేకపోతే అంతా చెత్త ఇక్కడుంది అని మనం తిట్టుకోవడం కాదండి. ఆ చెత్త ఉంటే ఆ చేత్తో మనం తీసి కనుక వేసామనుకోండి, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అర్థమైందా? అక్కడ ఒక అరటి చుక్కు ఎవడన్నా అరటి పండు తీసి పడేసాడు అనుకోండి, అది తీసిన వదలు పడేస్తే నీకు ఎంత ప్రయోజనమో ఉదాహరణగా చెప్తాను. పడలేదు అనుకోండి, అక్కడే ఉంచేసామనుకోండి, గమ్మున నాలాంటి బోటు కాదు వచ్చాడనుకోండి, దమ్ముని కాలు మీద దాని మీద వేసామనుకోండి, కాలు జారి కింద పడ్డాను అనుకోండి, ఏ ఎముకైనా నొప్పి పెట్టింది అనుకోండి, ఇప్పుడు నువ్వే కనుక పని కనుక చేస్తుంటే వీడికి బాధ కలగదు కదా. కాబట్టి ఆ పని చేయలేదు కాబట్టి ఈయనకి ఈ బాధ కలిగింది, కాబట్టి ఈ బాధని నీ లిస్టులో రాసేస్తాడు ఏముడు. ఇగో ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి. కాబట్టి దేవాలయంలోకి ప్రవేశించింది. ఆ దేవాలయాన్ని అంతా శుభ్రంగా తుడిచింది, కడిగింది, ముగ్గు పెట్టింది. ఆయన సమయానికి ఆయన నూనె పట్టుకొచ్చాడు. అక్కడ ప్రమిద పెట్టింది, ఆ ఒత్తి వేసింది. ఆయన ఇచ్చిన నూనెతోటి ఆయనే అన్నాడు, అమ్మ నీవే దీపారాధన చేయవలసింది. దీపారాధన చేశాడు. ఆ సమయంలో ఆవిడ ఏం చేసిందయ్యా అంటే, అందరిళ్ళకి వెళ్ళి వేళ ఎవరో ఒక మంచి సాధువు వచ్చారు, కార్తీక మాసం గురించి చెప్తారు అని 10 మందిని కూడా పిలుచుకు వచ్చిందండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఇన్విటేషన్ అందలేదండి, నాకు ఫోన్ రాలేదండి, నాకు ప్యాంప్లెట్, ఇటువంటి మాటలు మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదండి. అర్థమైందండి, అదేనే పెళ్ళిళ్ళకి వాటికి బారసాలకిను ప్రత్యేకంగా పిలిచారా లేదా అని, ఇటువంటి పుణ్య కార్యక్రమాలకి వారికి పిలిచారా లేదా అన్న సంగతి మీకు అనవసరం, మనమే తెలుసుకోవాలి. అర్థమైందండి, ఏ ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అవుతుందో రాగానే తెలుసుకోవడం లేదా, అలాగే ఎక్కడ ఏ దేవాలయంలో ఏం జరుగుతాయని తెలుసుకోవాల్సిన డ్యూటీ మందండి. అర్థమైందండి, అది తెలుసుకుంటా ఇది తెలుసుకో. కాబట్టి ఇలా 10 మందిని పిలుచుకొచ్చింది. ఆ పుణ్యమంతా ఆవిడ మూట చెప్పి పెట్టుకుంది. చివరికి మళ్ళీ చాలా దానాలు చేసింది, ధర్మాలు చేసింది. ఆవిడేమీ తప్పు పని ఏం చేయలేదండి, ఎవరి వాళ్ళు బుర్రబద్దలు కొట్టలేదు ఏమీ కూడా, ఒక లుబ్ధురాలుగా ఉండిపోయింది అంతే. కాబట్టి ఆ ధనాన్ని అంతా అలా విచ్చించింది. చివరికి ఆవిడ మోక్షాన్ని పొందింది, వైకుంఠానికి చేరింది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి, అంత లుబ్ధాగ్రేసర చక్రవర్తిలా ఉన్నటువంటి ఆవిడ కూడా చివరికి అంతంలో ఇలా మోక్షాన్ని పొందిందయ్యా అని ఎప్పుడైతే జనక మహారాజుకి చెప్పాడో గొప్ప ప్రశ్న వేశాడు. తల తిరిగే ప్రశ్న వేశాయండి వశిష్ఠ మహర్షి, ఏమయ్యా ఇంత దీపారాధన సూక్ష్మంలోనే ముక్తి కలిగేటువంటి సందర్భంలో మరి నువ్వు ఏమండి, మీకు మోక్షం కావాలంటే యజ్ఞం చేయవయ్యా, లేక యాగం చేయవయ్యా, లేక పెద్ద పెద్ద అన్నదానం చేయవయ్యా, లేకపోతే పెద్దదైనటువంటి గొప్ప గొప్ప భూదానం చేయవయ్యా, లేకపోతే దేవాలయాలకి విరాళాలు ఇవ్వయ్యా అని, ఇవన్నీ మాకెందుకు చెప్పేవయ్యా నువ్వు, అవి నువ్వే చెప్పావు, ఇది నువ్వే చెప్పావు. ఒక యజ్ఞం కనుక చేయాలంటే అందులో ఒకటి యజ్ఞం చేయడానికే వచ్చాడు ఈయన, ముందు దాంతోనే కదా ప్రారంభం. నేను ఒక యజ్ఞం చేయదలుచుకున్నాను, నాకు అంగబలము అర్ధబలము సమకూర్చమని కదా వచ్చాడు. కాబట్టి ఇంత చిన్న దీపారాధన వల్లే ఇంత నీకు మోక్షం వస్తున్నప్పుడు ఈ యజ్ఞాలు ఈ యాగాలు ఎందుకు మాకు చెప్పావు నువ్వు, కాబట్టి మేము దీంతోనే ముక్తి పొందవచ్చు కదా అన్నప్పటికీ చాలా గొప్ప ప్రశ్న వేశాడు కదండి వాడు. దానికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ, అట్లా కాదయ్యా, ఈ లోకంలో ఒక వైద్యుడు ఉన్నాడు అనుకో, ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వెళ్ళాడు అనుకో, మీకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసండి, వ్యాధి నిర్మూలన వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా, మిన్నమూరి ఏ ఉద్యోగం చేస్తున్నారు అని అడుగుతారు. రోగం అడగదండి, నాకు అది ఆశ్చర్యం అండి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు అని చెప్పావనుకోండి, ఆహా లేదు నేను మంచి బిజినెస్ మ్యాగ్నేట్ అండి అని చెప్పావా, వాళ్ళ దగ్గర ఒక్కొక్కరికి 100 రూపాయలు ఖరీదైన ట్యాబ్లెట్ వీడికి రాస్తాను, నేను ఏదో రిక్షా తొక్కుకొని కాలక్షేపం చేస్తున్నవాడిని అంటే, వాడికి కేవలం 1 రూపాయికి వచ్చేటువంటి ట్యాబ్లెట్ వీడికి రాస్తాడు. ఈ రూపాయి వచ్చే ట్యాబ్లెట్ కాంబినేషన్స్ ఉండేటువంటిది ఒకటే, అక్కడ 100 రూపాయల ట్యాబ్లెట్ కాంబినేషన్ ఒకటే కావాలంటే మీరు కావాలంటే చూసుకోండి వేళ కాదు. నేను ఈ మాట మీరు తెలుసుకోండి, కావాలంటే డాక్టర్ దగ్గర మీరు కావాలంటే పరీక్ష చూసుకోండి. అలా వాళ్ళు వైద్యం చేస్తారు. అదేమిటండి, వాళ్ళు రిక్షా వాళ్ళు, వాడికి వచ్చింది రోగమే, నాకు వచ్చింది రోగమే, వాడికి షుగర్ కంప్లైంటే, నాకు షుగర్ కంప్లైంటే, నాకేమోనేమో ఇంత ఖరీదైన ట్యాబ్లెట్ రాశారు, వాడికి చూస్తే ఏదో గ్లూకోరేట్ ట్యాబ్లెట్ లాంటిది ఏదో చిన్నప్పుడు రాసేసారు, అదేమిటండి అంటే, అప్పుడు డాక్టర్ సమాధానం చెప్తాడు ఏమనంటే, వాళ్ళ నువ్వు పనిచేస్తావా, వాడు ఏం చేస్తాడే అంటే రిక్షా తొక్కుకుంటాడు. వాడు రిక్షా తొక్కుకున్నప్పటికీ వాడికి వచ్చింది, వాడికి ఉండేటువంటి రోగం అంతా చెమట రూపంలో బయటికి పోతుంది, నువ్వేమైనా రిక్షా తొక్కుతావా, రిక్షాలో కూర్చుంటావు, నువ్వు దేని మీద వచ్చావు నా దగ్గరికి? కారు మీద వచ్చావు. నువ్వేమైనా నడిచావా? నువ్వేమైనా శ్రమ పడ్డావా? నువ్వేమైనా ఆయాసపడ్డావా? నువ్వేమైనా అసలు కొద్దిగానైనా పనిచేసావా? ఏ పని చేయకుండా ఉంటే అలా తగ్గుతున్నాయా? కాబట్టి నీకు ఈ ట్యాబ్లెట్ రాశాను, వాడికి ఈ ట్యాబ్లెట్ రాశాను. అలాగా ఒక డాక్టరు ఒక రోగికి మందు చెప్పేటువంటి పరిస్థితుల్లో వాడి అంతస్తుని బట్టి, వాడి తరహాని బట్టి వాడికి ఏ విధంగా అయితే మందు చెప్తాడో అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క సంపదలను బట్టి, వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా చెప్తామయ్యా. మాలాంటి వాళ్ళు కనుక వెళ్ళినట్లయితే పొద్దున్నే తెల్లవారుజామున లేచి సన్యామం చేసి గాయత్రి మంత్రం చెప్పించు అని చెప్తారు. ఇంకోటి కనుక వెళ్తే ఉదయమే లేచి స్నానం చేసి కాసేపు దేవుడికి దండం పెట్టవయ్యా అని చెప్తారు. ఏ నీకు? అందుకనే వ్యాసమహర్షి ఒక మాట రాశాడండి, విష్ణు పురాణము అనేటువంటి పురాణంలో, ఈ లోకంలో బాగా కష్టాలు పడేవారు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్నారు. అదేవిటయ్యా అన్నారు. మన బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళకి మనకు ఉపనయనాధికారం ఇచ్చారు. మనకి మనం ఎప్పుడైతే ఉపనయనం చేసుకున్నామో ఇంకా తాట్టాలు కుదరవండి. ఇంకా మనకి ఉదయమే లేవాలి, స్నానం చేయాలి, సంధ్యావనం చేయాలి, మా గాయప్రేమంపరం చెప్పించాలి, మళ్ళీ మధ్యాహ్నం వేళ 12 గంటలకు మళ్ళీ గాయప్రేమంపరం సంధ్యావనం చేయాలి, మళ్ళీ సాయంకాలం వేళ సంధ్యావనం చేయాలి, త్రికాల సంధ్యావనం. ఏది చేయకపోయినప్పటికీ కర్మభ్రష్టుడే. అదే తదితరులు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, లేక 4వ చతుర్థ కులంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉదయమే లేచి స్నానం చేసి ఇలా సూర్యుడికి దండం పెడితే చాలు, నీకెంత ఫలితమో వాళ్ళకి అంతే ఫలితం. అర్థమైందండి? మనం చెయ్యకపోతే నష్టం, వాళ్ళకి చెయ్యకపోయినా లాభం. ఇగో ఇలా ఉంటాయని ధర్మ సూక్ష్మం. అందుకే శంకర భగవత్పాదులు వారి భాష్యంలో రాస్తూ, వేదాధికారం, వేదం చదువుకునే అధికారం మన ముగ్గురికి ఇచ్చామయ్యా మీకు, మీరే వేదం చదివి వేదధర్మాలు ఈ లోకంలో కనుక వ్యాప్తి చేయకపోయినట్లయితే అసలు మీరు ఏం చేస్తున్నట్టు లెక్క అని అడిగారే శంకర భగవత్పాదం. కాబట్టి మహారాజా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం చెప్తామయ్యా. నీలాంటి వాడు కనుక వచ్చి అడిగినప్పుడు ధర్మాలు కనుక చెప్పమన్నట్లయితే యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి అని చెప్తామయ్యా. ఒక సామాన్యుడు కనుక వచ్చి అడిగినట్టయితే కార్తీక మాసంలో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగించమని చెబుతామయ్యా. దీపం వెలిగించడం వల్లే నాకు ఎంత వస్తుంది, అదే పని చేస్తాను, ఇంక నేను సంధ్యావనం చెయ్యను అంటే కర్మభ్రష్టుడు అయిపోతాం. అంచేతనే మన భగవద్గీతలో కూడా ఒక మాట చెప్పారు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్తితాః జనకాః దయః. కర్మ సిద్ధాంతం ఆధారంగా జనక మహారాజు ముక్తిని పొందాడు. ఇలా ఉంటాయ్యా ధర్మ సూక్ష్మాలు. మహారాజా అడిగావు కాబట్టి, ధర్మాలు 3 రకాలుగా ఉంటాయ్యా. 1 సాత్విక ధర్మములు, 2 రాజస ధర్మములు, 3 తామస ధర్మములు. సాత్విక ధర్మములు అంటే అర్థమేమిటయ్యా అని అంటావా? ఎవడు ఏ కులంలో పుట్టాడో, ఏ జాతిలో పుట్టాడో, ఏ ఆశ్రమంలో ఉన్నాడో, ఆశ్రమ ధర్మాలను వాడు పాటించాలి, అవి సాత్విక ధర్మాలు అంటే. అర్థమైందండి? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమ ధర్మాలు పాటించాలి. ఇప్పుడు నేను వానప్రస్థాశ్రమంలో ఉన్నాను, వానప్రస్థాశ్రమ ధర్మాలు పాటించాలి. సన్యాసాశ్రమంలో సన్యాసంలోకి వెళ్తాం, సన్యాసాశ్రమ ధర్మాలు పాటించాలి. అలా ఎవడైతే ఆ జాతిని బట్టి, ఆ కులాన్ని బట్టి, ఆ ఆశ్రమాన్ని బట్టి ఏ ధర్మాలైతే చెప్పబడ్డాయో ఆ ధర్మాలు వాడిని పాటించాలి. అటువంటి వాటిని సాత్విక ధర్మములు అంటారు. అలా పాటించకపోవడం వలని వాళ్ళు నష్టం పొందుతారయ్యా. ఇక 2వ విషయం చెప్పాడు, ఏ పని చేసినప్పటికీ కూడా నిష్కామ కర్మయోగము అనేటువంటిది ఆచరించాలయ్యా. అంతేగాని నా కనుక ఈ పని కనుక నెరవేరితే నేను 100 కొబ్బరికాయలు కొడతాను అని అనొద్దయ్యా. అది తప్పది. వంద కొబ్బరికాయలు కొట్టబెట్టుకుంటే కొట్టి వెళ్ళి, అంతేగాని నాకు ఈ పనికి నెరవేరితే ఓ వెంకటేశ్వర నేను నీ కొండకు వస్తాను, వంద కొబ్బరికాయలు కొట్ట అక్కడ కొట్టనేవారనుకోండి, అసలు ఉదాహరణగా చెప్తున్నాను మీకు అని నీవు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తాను అని కండిషనల్ క్లాజ్ అని ఉంది కదా మనకి ఇంగ్లీష్లో, అది కుదరదన్నారు. ఎంచేత నీ దృష్టిలో భగవంతుడు గొప్పవాడా తక్కువవాడా? గొప్పవాడే కదా. ఆయన గొప్పవాడు ఎప్పుడైతే అయ్యాడో నీకేం కావాలో ఆయనకి తెలుసు కదా. నీకని తెలివైన వాడే కదా ఆయన, సర్వజ్ఞుడు కదా, ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు కదా. ఒక 9 ఏళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అబ్బాయి వెళ్ళి దేవుడికి దండం పెట్టాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఓహో వీడు నాకు వచ్చి దండం పెట్టాడు, వీడికి చదువు ఇవ్వాలి అని వాడికి చదివే ఇస్తాడు. అంతేగాని ఓ 20 ఏళ్ళ అమ్మాయిని వాడు కట్టబెట్టాడు అనుకోండి, ఇంక వాడి జీవితం అంతా ఆ అమ్మాయితో సరిపోతుంది. ఇంకా వాడికి ఓ 25 ఏళ్ళ అబ్బాయి కనుక వచ్చి దండం పెట్టాడు అనుకోండి, ఓహో వీడు యవ్వనంలో ఉన్నాడు, వీడికి సరైనటువంటి తగిన అమ్మాయిని ఇవ్వాలి అని ఇస్తాడు. ఓ 30-35 ఏళ్ళవాడు వచ్చి దండం పెట్టాడనుకోండి, వీడికి సరిగ్గా భుక్తి గడవడం లేదన్నమాట, వీడికి సరైనటువంటి ఐశ్వర్యం ఇచ్చేటువంటి వృత్తో వ్యాపారము ఏదో ఒకటి కల్పించాలి. ఇప్పుడు 70 ఏళ్ళవాళ్ళు మనం దండం పెట్టాము అనుకోండి, ఇంక ఏమీ ఆలోచించడు, వీడు చేసిన పనులన్నీ గతంలో ఏం చేశాడు, మంచి చేశాడా చెడు చేశాడా, వీడికి ఏ మోక్షం ఇవ్వాలి, సాయుధ్యం ఇవ్వాలా, సారూప్యం ఇవ్వాలా, సాలోక్యం ఇవ్వాలా, మళ్ళీ వీని తిరిగి పుట్టించాలా, లేక మళ్ళీ వీని ఎక్కడ పుట్టించాలి, ఇవో ఇవి ఆలోచన చేస్తాం. అంచేతనే ఈ గుంటూరులో ఉన్నటువంటి గతించినటువంటి జంజాల పాపయ్యశాస్త్రి గారు ఉదయశ్రీ అనే పుస్తకం రాస్తూ భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే, భగవంతుణ్ణి అడిగావు అంటే నీ దృష్టిలో భగవంతుడు తెలివి తక్కువవాడు అని అర్థం. అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి పూల కంచాలలో రోలంబములకు వేపటి భోజనము సిద్ధపరచి పరచి కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి ఎతికి తెలవారకుండ మొగ్గలలో నచొరబడి వింత వింతల రంగు వేసి వేసి తిరికే లేని విశ్వ సంసారమందు ఎంత అలసిపోయితివేమో దేవాది దేవా, ఒక నిమేషం కనుమూయుడుగా అని రమ్ము తెరచితి మా కుటీరము తలుపు. 4 ఉదాహరణలు చెప్పారు భగవంతుడి యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో. ఈ లోకంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏమిటండి, వాళ్ళ శరీరంలోనూ రక్తమే మన శరీరంలోనూ రక్తమే. కానీ వాళ్ళు కనుక గర్భవతి కనుక అయ్యింది అనుకోండి ఆడది, ఓహో 9 నెలల తర్వాత ఈమె యొక్క గర్భంలోంచి ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆ పిల్లవాడు పుట్టి పుట్టగానే పాల గురించి రోధిస్తాడు, కాబట్టి ఆమె రక్తాన్ని పాలుగా మార్చాలి అని భగవంతుడు ముందే ప్రణాళిక వేసుకుని పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై ఎప్పుడో 6 నెలలో 7 నెలలో తర్వాత పుట్టబోయేటువంటి ఒక శిశువుకి పుట్టి పుట్టగానే పాలు ఇవ్వాలి అని ఆ అడదాని యొక్క శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి దాంట్లో ఉండే రక్తాన్ని పాలకండ మార్చెట్టే పెట్టేస్తారు. అందుకే మన వాడు నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా. ఇక 2వది, కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులతికి ఎతికి ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఎంతసేపు అక్కడే కూర్చుని ఉండలేము. కాస్త బయటకు వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని ఏ చెట్టు నీడలోనూ కాస్త గాలి పీల్చుకుంటే ఉన్నటువంటి హాయి నువ్వు ఎంత ప్యాలెస్లో ఏసీ రూమ్లో కూర్చునున్నా నీకు రాదు. అందుచేత ఆయన ఏం చేస్తాట, కలికి వెన్నెలలు ఊరు చలువ దోసిళ్లతో ఓ లతల కుమారాకులతికి ఎతికి, ఎక్కడైతే చెట్లున్నాయో ఆ చెట్లకి తీగలున్నాయో ఆ తీగలకి చల్లదనాన్ని మనకు కలగచేయడానికని చెప్పి లేత లేత చిగురు టాకులతో దాన్ని తయారు చేసి దాని కనుక కింద కనుక కూర్చుంటే ఏసీ రూములో కనుక కూర్చున్నప్పుడు లేనటువంటి పరమ ఆనంద సౌఖ్యం ఇక్కడ మనం పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి. మనలాంటి వాళ్ళకి ఆకలేసింది అనుకోండి, ఒట్టలకు వెళ్తాం లేక మరొక వెళ్తాం ఏమేమి అంటా ఇందా అంటాం. ఒక తుమ్మిది కనుక ఆకలి వేసింది అనుకోండి దానికి తేనె కావాలి, వెళ్ళి ఎవరిని అడుగుతుంది, పాపం అది పరాన్న జీవులు అవి. కాబట్టి ఓహో ఇవి పరాన్న జీవులు, మరి ఇవి నా సృష్టిలో బయటికి వచ్చినవే కదా, మరి వీటికి కూడా ఆహారాన్ని నేను సరఫరా చేయాలి కదా అని పూల కంచాలలో మనకి స్టీల్ కంచాల్లో వెండి కంచాల్లో బంగారపు కంచాల్లో మనకు అన్నం సిద్ధం చేసినట్లుగా పువ్వులనే కంచాలుగా మార్చాట భగవంతుడు. ఎలా రాశారో చూడండి పద్యం నిజంగా. పూల కంచాలలో రోలంబములకు, రోలంబములు అంటే తుమ్మిదులు, రేపటి భోజనము సిద్ధపరచి పరచి, రేపు కావలసినటువంటి భోజనం తేనెని ఈవేళ సాయంకాలమే దాంట్లో తయారు చేసి అట్టే పెట్టున్నాయట. తెలవారకుండ మొగ్గలలో నచొరబడి వింత వింతల రంగు వేసి వేసి. మనలాంటి ఆస్తికులు తెల్లవారిన వెంటనే ఒక్కసారి ఉద్యానవనంలోకో పూల మొక్క దగ్గరకో వెళ్ళి పూలు కోసం ముందుకు వెళ్తాం కాబట్టి ఒక భగవంతుని పూజ చేసి ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. కాబట్టి పువ్వుల్లా నేను ఇలా మొగ్గల్లా కనుక ఉండిపోతే పూజకి ఎలా వాళ్ళు కోసుకుంటారు అని తెల్లవారకుండా, ఇంకా పూర్తిగానే తెల్లవారకుండానే మొగ్గలలో నచొరబడి ఆ మొగ్గల్లోకి వెళ్ళి పుష్పాలుగా మార్చి వింత వింతల రంగు వేసి వేసి రంగురంగు పూలు తయారు చేసి తీరికేలేని విశ్వ సంసారమందు, ఓ ఈశ్వర మేం చేసే సంసారం మా పిల్లలతోటి మా పిల్లలతోటి చేస్తూ ఉంటాం, నువ్వు చేసే సంసారం విశ్వ సంసారం అయ్యా, ఈ ప్రపంచమే నీకు సంసారం, నీకు తీరికేలేని విశ్వ సంసారమందు ఎంత అలసిపోయితివే ఏమో దేవా దేవా. ఒక ఇల్లు గడపడానికే మాకు ఆయాసం వచ్చేస్తుందయ్యా, విశ్వ సంసారాన్ని ఈడ్చుకుంటున్నావయ్యా, ఒక్కసారి రెస్ట్ తీసుకుందిగా అని కాస్త మా ఇంటికి రావయ్యా. కాబట్టి తిరిగే లేని విశ్వ సంసారమందు ఒక నిమేషంబు కనుముయుదువు గాని రమ్ము తెరచితి మా కుటీరము తలుపు. కాబట్టి మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకోవయ్యా. అద్భుతంగా రాస్తారు రాశారండి ఈ పద్యం. అంచేత మనం దేవాలయంలోకి వెళ్ళి ఒక యజ్ఞం చేయనివ్వండి, ఒక యాగం చేయనివ్వండి, ఏమి చేయనివ్వండి, నీవు భగవంతుణ్ణి మాత్రం కోరకయ్యా, ఆ కోరకుండా ఉండేటువంటి ప్రవృత్తి మనకు ఏర్పడాలయ్యా, ఆ ప్రవృత్తి కనుక ఏర్పడితే అది సాత్విక ధర్మం. శంకరాచార్యులు తెగవే చెప్పేశారండి. ఏమని చెప్పారంటే చనిపోయేటువంటి సమయంలో ఏ కోరిక లేకుండా చనిపో, నీకు మోక్షం వస్తుంది. ఒక 10 ఎకరాలు నన్ను ఎప్పుడో ఇప్పుడు చెప్పాను, 10 ఎకరాలు సంపాదించిన వాడు ఇంకో ఎకరం సంపాదించాలి అనుకున్నాడు అనుకోండి, వాడు భూస్వామిగా పుడతాడు అంతే. ఒక 10 కోట్లు సంపాదించిన వాడు ఇంకో కోటి సంపాదించాలి అని చనిపోయాడు అనుకోండి, ఒక ధనవంతుడిగా పుడతాడు. మాలాంటి వాళ్ళు 2వ 3వ శాస్త్రాలు నేర్చుకుని అయ్యో ఇంకో శాస్త్రం చదవలేకపోయామని చనిపోయామనుకోండి, ఒక పండితునిగా పడతావు అంతే, మోక్షం రాదు. కాబట్టి మోక్షం కనుక రావాలంటే చనిపోయే తన సమయంలో నీకు ఏ కోరిక లేకుండా చనిపోవాలి. ఏ కోరిక లేకుండా చేసేటువంటి ధర్మం సాత్విక ధర్మం అయ్యా. ఇక రెండోవి చెప్పారు రాజస ధర్మము అన్నారు. కోరికలతో చేసేటువంటివి రాజస ధర్మం. దీన్ని కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు. ఎలా చేశాడంటే మనం కూడా దేవుని కోరికలు కోరుతాం, తప్పేం లేదు. ఇంచేత అంటే కొడుకు ఉన్నాడనుకోండి, వచ్చి డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతాడు? తండ్రినే కదా అడుగుతాడు. మరి పరాయి వాళ్ళని అడిగితే తప్పు, తప్ప తండ్రిని అడిగితే తప్పు ఎలా అవుతుందండి? కాబట్టి కొడుకు వచ్చి తండ్రిని అడిగి నాన్నగారు నాకు అవసరం ఉంది అని అడగడం తప్పులేదు. అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అవసరం ఉంది అని అడగడం తప్పేమీ లేదు. భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. కానీ ఎంతకాలం అడుగుతావు? కొడుకు కూడా మన దగ్గర ఎంతకాలం అడుగుతాడు? వాడు ఉద్యోగం వచ్చే వరకు మనల్ని అడుగుతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ సంగతి వద్దు, న్యాయంగా ఉండే వాళ్ళ గురించి అటు చెప్పుకుందాం. నాన్నగారు నాన్నగారు ఇంతకాలం నా గురించి కష్టపడ్డారు, మీరు పెద్దవారు అయ్యారు, నేను ఉద్యోగస్తుని అయ్యాను, ఇంకా మీరు విశ్రాంతి తీసుకోండి, నా సంపాదనతో మనం కుటుంబం గడుపుకుందాం అని కొడుకు ఇప్పుడు తండ్రిని పోషించాడా లేదా? అలాగే మనం కూడా ఏ భగవంతుడి వల్ల గొప్పవాళ్ళమయ్యామో ఆ భగవంతుని దగ్గర వెళ్ళి ఉండీలో ఇదిగో నీ వల్ల ఎంత గొప్పవాడిని అయ్యాను బయటకెళ్ళి డబ్బు పట్టుకెళ్ళి దాంట్లో వేస్తున్నావు. కాబట్టి కోరికతో కూడుకున్నటువంటి ఈ ధర్మం కూడా యాక్సెప్టబుల్. నీ ఇష్టం, కోరితే కోరు లేకపోతే మానే, ఆయన ఇవ్వాల్సింది ఎలాగైనా ఇస్తాడు. కోరికతో ఉన్నటువంటి దానికి, కోరిక లేని దానికి ఒక చిన్న కథ చెప్పారు. ఒక పాపం ఒక కష్టపడేటువంటి ఒక ఉద్యోగి 100,000 రూపాయలు సంపాదించి ఇంటికి పట్టుకొచ్చాడు. ఇంటికి పట్టుకొచ్చిన సమయంలో రాత్రి నిద్రపోకుండా ఆ మెలకుగా ఉండిపోయాడు. ఆ సమయంలో భార్య అడుగుతామంటే ఎప్పుడు రాగానే గుర్రెట్ నిద్రపోయేవారు, ఏమిటి ఇలాగ ఎంతసేపు మెలకుగా ఉన్నారు ఏమిటి అని గట్టిగా మాట్లాడకు, ఎప్పటి నుంచో అలా రూపాయి నెలవేసి 100,000 రూపాయలు సంపాదించి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాను. నువ్వు అడిగో వాడు ఆ కుర్రవేధ ఒక టీవీ చూస్తున్నాడు, కనుక నువ్వు గట్టిగా అడిగే మాట అన్నావు అంటే రేపొద్దున్న నా దగ్గరకు వచ్చి నాన్నగారు అమ్మడు ఎస్కస్తం వెళ్తున్నారు నాకు 1,000 ఇయని పట్టుకుంటాడు వాడు గట్టిగా మాట్లాడు. ఆవిడేమంది అంటే, ఏమండోయ్ ఒక్క మాట అడుగుతున్నాను, ఎప్పటి నుంచో పుట్టింటికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా పుట్టింటో వాళ్ళందరూ నన్ను ఓ మాట అంటున్నారండి, ఏమమ్మా వాళ్ళ కన్యాదార పేతల మీద మేమేమైతే నీ యొక్క మెడలో పెట్టి కన్యాదానం చేశామో ఆ వస్తువే ఆ నగే తప్ప మీ ఆయన ఎప్పుడూ కూడా ఒక్క నగ కూడా చేయించలేదా అని అంటూ అంటే నాకు కొంచెం బాధగా ఉంది. కాబట్టి దీంట్లో 1,500 రూపాయలు ఖర్చు పెట్టి నాకు డైమండ్ నెక్లెస్, ఆ రోజుల్లో ఇప్పుడంటే 100,000 రూపాయలకి కాదు, కాబట్టి ఒక డైమండ్ నెక్లెస్ చేయించండి అని ఆవిడ అడిగింది. ఇది ఎక్కడ కోలరా అనుకున్నాడు, ఎప్పుడు తెల్లవారుతుందా అనుకున్నాడు. తెల్లవా ఎంత అది నెమ్మదిగా లేచాడు, గవ్వా స్నానం చేశాడు, టిఫిన్ ఏం చేసామన్నాడు, తినేశాడు, గవ్వా స్టేట్ బ్యాంక్ చెడిపోయాడు, స్టేట్ బ్యాంక్ వెళ్ళి బ్యాంకులో 100,000 రూపాయలు డిపాజిట్ చేసేసాడు, ఇంటికి వచ్చాడు, పగల కూడా హాయిగా నిద్రపోయాడు. మనం చేసినటువంటి కర్మ ఫలితం ఎక్కడ పెట్టాలయ్యా? భగవంతుని యొక్క పాదాల దగ్గర కనుక పెట్టావా హాయిగా నిద్రపోతావు. ఇప్పుడు బ్యాంకులో వేసావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు కావాలంటే డ్రా చేసుకోవచ్చు, ఇంకా వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ ఆ డ్రా చేసుకునేటువంటి సమయంలో విట్నెస్ సరిగ్గా ఉందా లేవా, సంతకం సరిగ్గా ఉందా లేదా, ఫోటో సరిగ్గా ఉంది. ఇప్పుడు నన్ను అదే ప్రశ్నిస్తున్నారు. నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం బ్యాంకు ఓపెన్ చేశాను, ఆ వేళ నా రూపం వేరు, ఈ వేళ నా రూపం వేరు, ఏమంటో ఆ ఫోటో ఈ ఫోటో తేడా, నేనేం చేయనయ్యా ఆ వేళ ఆ వయసులో అలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నానంటే వాళ్ళు పట్టాన్ని నమ్మట్లేదు నన్ను. కాబట్టి ఈ లోకంలో భగవంతుడినే కనుక నమ్మాము, ఆయన దగ్గర కనుక పెట్టాము అని అన్నట్లయితే ఇంకా మనం ఎవరిని అడగక్కర్లేదు, ఆయన ఎవరేవి నా దగ్గర దాచాడని మనకే పట్టుకొచ్చిస్తాడు. కాబట్టి ఈ లోకంలో కర్మ ఫలితము అనేది మన దగ్గర అట్టే పెట్టకుండా భగవంతునికి పావాల దగ్గర అట్టే పెడితే కామ్య కర్మయోగము కంటే నిష్కామ కర్మయోగము దీన్నే అవి చాలా అదే సత్వగుణము అన్నారు. కామ్యకర్మ కూడా యాక్సెప్టబుల్లే, అదేం తప్పేం కాదు, అవి రెండవది రజోగుణం. ఇక మూడవది తామస గుణము అన్నారు. ఈ తామస గుణంతో ఉన్నది ఏమిటంటే, అయ్యా నేను ఎలాగే నా గొప్పవాడిని కాలేకపోయానండి, ధనవంతుని కాలేకపోయాను, విద్యావంతుని కాలేకపోయాను, నేను ఎలాగైనా పరీక్ష పాస్ అయ్యే అని నాకు కనబట్టలేదు, వాడు నేను ఈవేళ ఒకేసారి పరీక్షకెళ్తున్నాం. వాడు పరీక్ష పాస్ అయి నా పరీక్ష కనుక పోయింది అంటే మా నాన్న గుండు బదులు కొట్టేస్తాడు, కాబట్టి నాతో పాటుగా వాడి పరీక్ష కూడా పోగొట్టదండి అని దండం పెట్టాడు. అర్థమైందండి? ఇవో తామస ధర్మం ఎలా ఉంటాయ్యా. అలాగే ధర్మాలు చెప్పేటప్పుడు కూడా ఎవరికి ఏ విధంగా వాడి యొక్క అంతస్తుని బట్టి, వాడి ఐశ్వర్యాన్ని బట్టి, వాడి యొక్క గొప్పతనాన్ని బట్టి మేము ధర్మాలు చెప్తూ ఉంటామయ్యా. కాబట్టి కొంతమందికి యజ్ఞాలు చెప్తాం, కొంతమందికి యాగాలు చెప్తాం. అంత మాత్రం చేత కార్తీక మాసంలో దీపారాధన తక్కువ చేసి మాట్లాడుతున్నాను అని అనుకుంటామేమో. ఎవళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత యజ్ఞాలు ఎన్ని యాగాలు ఎన్ని నిర్వహించేటువంటి వాళ్ళైనా కార్తీక మాస వ్రతము మాత్రము మారడానికి వీల్లేదయ్యా అని ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఎన్నో చెప్పాడు. చెప్పి మళ్ళీ మాట చెప్పాడు, ఈ కార్తీక మాసంలో స్నానం ప్రధానం. ఎన్నిసార్లు అలా చెప్తూనే ఉంటారు. దీపం వెలిగించడం ప్రధానం, దీపారాధన, దీపదానం ప్రధానం, శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అక్కడ ఉసిరిక చెట్టు కింద కూర్చుని వనభోజనం చేయడం, అంబులో ఉసిరిక కాయలు కాసినటువంటి చెట్టు కింద కూర్చుని అంబలతో కలిసి భోజనం చేయడం, అక్కడ కార్తీక పురాణం వినిపించుకోవడం, నిన్న చెప్పినటువంటివి మళ్ళీ అన్ని ధర్మాలు కూడా మళ్ళీ చెప్పాడు. అలా చెప్పి, ఏమయ్యా ఈ లోకంలో హరినామస్మరణ అనేవి చాలా గొప్పదయ్యా అని ఓ గొప్పదైనటువంటి ఉపాఖ్యానం చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. హరిమయం విశ్వమంతయు హరి విస్మమయుండు సంశయము పనిలేడు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువులేదు వంశపావన వింటే. ఇది భాగవతంలో పద్యమండి, ద్వితీయ స్కంధంలో రాశారు. హరిమయము విశ్వమంతయు, విష్ణు సహస్రనామం కూడా చెప్తున్నప్పుడు అసన్యాయంగా విష్ణువు అనేటువంటి పేరు ముందుండాలి. కానీ ఏం పెట్టారండి అక్కడ? విశ్వం ముందు పెట్టారు, విష్ణువు తర్వాత పెట్టారు. కాబట్టి ఈ ప్రపంచమంతా, ఈ చరాచర జంతు జగత్తంతా, ఈ కనపడేటువంటి మానవ కోటి అంతా, మానవ కోటి కాదు చీమలగాయితు ఏది కూడా అంతా కూడా హరిమయము విశ్వమంతయు, అంతా విష్ణుమయమేనయ్యా. హరి విశ్వమయుండు, ఒక ఇల్లు కనుక కట్టాము అంటే ఆ ఇంట్లో గృహప్రవేశం మనం చేసుకున్నట్లుగా ఈ విశ్వము అనేటువంటి ఓ ఇల్లు ఒక కట్టి ఆ ఇంట్లో గృహప్రవేశం ఆయనే చేశాడయ్యా. సంశయము లేదు, నేను చెప్పేటువంటి మాటల్లో ఎక్కడ అనుమానం వద్దయ్యా. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. అసలు ఆ హరికి సంబంధించినటువంటి పదార్థం అసలు ఈ సృష్టిలోనే లేదయ్యా, అంతా ఆయన చేత సృజింపబడిందయ్యా. కాబట్టి హరినామస్మరణ చాలా ఎక్కువ చాలా మంచిదయ్యా. హరిని మా కీర్తించకుండా ఎవడైతే ఉన్నాడో వాడు దుఃఖాలు పాలవుతాడయ్యా. కాబట్టి మహారాజా హరినామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసింది. హరినామస్మరణ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో నీకు చెప్తున్నానయ్యా. పూర్వకాలంలో అజామీలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడయ్యా. తండ్రి పేరు సత్యవ్రతుడయ్యా, ఆయన పేరు అనగా తల్లి పేరు హేమవతి అయ్యా. తండ్రి గారు ఎంత గొప్పవాడు అంటే సత్యవ్రతుడు, సత్యమే వ్రతముగా కలిగిన వాడు. సత్యం అంటే కేవలం నిజం చెప్పడమే కాదు, వేద ధర్మాలు పాటిస్తూ జీవనయాపన గడిపేటువంటి వాడు, అవి సత్యవ్రతం. ఇక రెండు భార్య ఎటువంటిదయ్యా అనగా ఈయన తల్లి ఎటువంటిదయ్యా, ఆవిడ పేరు హేమవతి. హేమవతి అంటే సాక్షాత్ పార్వతీదేవి. పార్వతీదేవితో ఎందుకు పోల్చారు అంటే పార్వతీదేవి ఈశ్వరుడితో మాట్లాడుతోంది ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు. ఏమైనా మాట్లాడిందంటే, ఓ ఈశ్వర వచ్చుచున్న సూర్య భగవానుని చక్కిలిగింతకు అప్పుడే విచ్చుచు విచ్చుచున్న అరవిందములందున పొంగి వెల్లువవు వెచ్చని చెయ్యి అదే నియలు భృంగకుమారికలంటకుండగా తెచ్చితి దొన్నెలందునిది దేవరవారికి అరగింపుకై. ఈశ్వర, నువ్వు చాలా గొప్పవాడవు, నీకు పంచామృతాభిషేకం చెయ్యాలి, అందులో తేనె అంటే నీకు చాలా బాగా ఇష్టము, కానీ ఎంగిలి తేనె నీకు పట్టుకు రాకూడదు కదా. పూర్తిగా కనుక తెల్లవారిపోయిన తర్వాత కమలాలు తామర పూలు పూర్తిగా వికసిస్తే, దాని మీద కనుక తుమ్మిదలు కనుక వచ్చి ఒకనాడు వాలితే, దాంట్లో ఉండేటువంటి ఆ తేనె ఎంగిలి అయిపోతే, అటువంటి ఎంగిలి తేనె పట్టుకొచ్చి నేను నీకు నివేదన చెయ్యకూడదు కాబట్టి నేను తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో లేచానయ్యా. వచ్చుచునున్న సూర్య భగవానుని, ఇంకా సూర్యుడు ఉదయించేటువంటి అరుణ కిరణాలు వస్తుంటే తామర రేకులు ఒక్కొక్కటి విచ్చుకుంటుంటే దాంట్లో ఉండేటువంటి తేనె బుసబుస పైకి పొంగుతుంటే భృంగ కుమారికలు అంటకుండగా ఇంకా వచ్చి తుమ్మిదలు వచ్చి వాలకుండా తెచ్చి తీర్థుని దేవర వారికి ఆరగింపుకై. ఓ ఈశ్వర, నీ నివేదనకి ఆ దున్నెలలో తేనె పట్టుకొచ్చాను. భార్య కూడా భర్తను ఎట్లా సేవిస్తుందండి, ఇలా సేవిస్తుంది. భోజనం చేసేటువంటి సమయంలో వండుదాము అనుకున్నప్పుడు ఇంట్లో 1/2 కేజీ బెండకాయలే ఉండిపోయాయి అనుకోండి, వండేసింది అనుకోండి, అది మాత్రం కూర అయింది అనుకోండి, చూస్తుంది తను తినేస్తుంది, అయ్యయ్యో పొద్దుననగా వెళ్ళాడైనా పాపం ఎండలో వస్తాడు మళ్ళీ తిరిగి, కూర లేకుండా ఆయనకి నేను ఎలా పెట్టను, నేను తినేస్తే ఎలాగా అని ఒకనాడు ఆయన కంటే ఈవిడ ముందే కనుక తినవలసి వస్తే ఆ కూర అక్కడే ఎట్టే పెట్టి, అసలు తిననే తినదు భర్త వచ్చిన తర్వాత, కానీ పోనీ నేను ఈవేళ ఒక ఆవకాయ ముక్కేసుకు నేను తినలేనా అని తన కడుపేనా మార్చుకుని భర్తను సేవిస్తాను. అంచేతనే ఆడవాళ్ళకి సౌభాగ్యం ఎక్కువ అండి, అర్థమైందండి. ఆడవాళ్ళు ఇంకా భర్తను ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించరు వాళ్ళు, వాళ్ళకి దైవం కూడా తర్వాతే, ముందు ఆయనకి వంట ఉండేప్పుడు వస్తానండి, ఏమమ్మా రా అని అన్నాం అనుకోండి, ఆయన ముసలాయనండి వంట ఉండేంత వస్తాను అంటారు. ఇప్పుడు ఇది గొప్పదా అది గొప్పదా అంటే అదే గొప్పదని రసాలు చేస్తారు. కాబట్టి ఆ హేమవతి అయినటువంటి ఆ పార్వతీదేవి ఈశ్వరుని ఎలా సేవించిందో అలా సేవించింది. వాళ్ళకి ఎవరు పుట్టారు అంటే అజామీలుడు పుట్టాడు. అజామీలుడు అంటే కూడా అర్థం అంటే సంస్కృతంలో అజ అంటే మాయ, మీలుడు అంటే కలిసిపోయినవాడు అంటే మాయలో మునిగిపోయినవాడు. సర్వసాధారణంగా బ్రాహ్మణులకి చిన్నప్పుడే చదువు చెప్పేస్తారు. రాయమండ్రిలో ఉండే బ్రాహ్మణ పిల్లలకి అందరికీ కూడా 16 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాట వింటారో వినరో అని 16 ఏళ్ళకు ముందు వేదం పూర్తి చేస్తారు. ఇంగ్లీష్ చదువులు చదివిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఇంగ్లీషు చదువుతారండి స్కూల్కి వెళ్ళి. 16 ఏళ్ళు అయిన తర్వాత ఇంక మన మాట వాళ్ళు నిన్నే చెప్పాను కదా మీకు, 16 ఏళ్ళ తర్వాత వాడు మన మాట వింటాడో విండో, 16 ఏళ్ళు అయ్యే వరకు చచ్చినట్టు తండ్రిగా చెప్పిన మాట వింటాడు, వాళ్ళు వేదం చెప్పేస్తారు. రాయమండ్రిలో ఉండే బ్రాహ్మణులు అందరూ వేదం చదివిన వాళ్ళే. అమ్మ బాబాయ్, వాళ్ళ తెలివితేటలు వాళ్ళ యొక్క గొప్పతనం ఇంక మామూలుగా ఉండదండి. కాబట్టి అటువంటి సమయంలో ఇన్ని చదివించుకున్నాడు. అజామీళ మాయలో మునిగిపోయాడు. ఒకనాడు తండ్రి గారికి ఏం చేద్దాం అనుకున్నాడయ్యా అంటే, తండ్రి గారికి ఎల్లప్పుడూ కుశలు సమిధలు దర్భలు కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే అరణ్యంలో దొరుకుతాయి. కాబట్టి అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడంటే తండ్రి గారికి కుశలు సమిధలు తెద్దామని వెళ్ళాడు. 16 సంవత్సరాల వయసు దాటింది. నూనూగుమీసాల నవ యవ్వనంలో ఉన్నాడు. అలా వెళ్ళినటువంటి సమయంలో ఒక కిరాతుడు ఒక కిరాత స్త్రీ, మమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, నేను మన్నించండి, మరి ఇలా చెప్తున్నాను మాత్రం అనుకోకండి. ఈ లోకంలో కొన్ని విషయాలు బాహ్యంగా మనం ప్రవర్తించకూడదు. ఇంచేతంటే కొన్ని రహస్యంగా చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని రహస్యంగా దాచుకోవాల్సినవి ఉంటాయి. శృంగార క్రీడలు రతికేడులు ఇవి బాహ్యంగా చేసుకోకూడదు. ఇంట్లో ఎదిగినటువంటి పిల్లలు వాళ్ళు కనుక ఉన్నట్లయితే మన క్రియా విశేషాల ద్వారా వాళ్ళు భ్రష్టులు అయిపోతే మనదే తప్పు అవుతుంది. అరణ్యంలో వెళ్ళేటువంటి సమయంలో ఆ బర్భలు కుశులు ఇటువంటి కుశులన్నా దర్భలన్నా ఒకటే సమిధులు ఇటువంటి తద్దామకున్న సమయంలో ఒక కిరాతుడు ఒక కిరాస్త్రీ కిరాత స్త్రీ పగటి వేళ దిగంబరంగా సంచరిస్తున్నారు చూశారు. 16 వయస్సులో ఎప్పుడైతే చూశాడో ఓహో ఇదేమిటి 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 అనుకున్నాడు. ఇంకా మళ్ళీ ఇంటికి రాలేదేమి. ఆ కిరాపడి వెళ్ళిపోయిన సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు చూశాడు. ఎలా ఉన్నాడు బ్రాహ్మణుడు? నవమోహనాకారు. ఆ నవమోహనాకారుడైనటువంటి బ్రాహ్మణుని చూచింది ఒక్కసారి. ఈయన కూడా ఏం చేశాడయ్యా ఆ కిరాతు పాపం వీడికి ఏం తెలియదు ఆ కిరాపుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాడు ఒక మాటలో ఇంకెందుకని మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆవిడేం చేసిందయ్యా అంటే ఆ కిరాపుడు అందించినటువంటి అందం కంటే ఆనందం కంటే ఈ బ్రాహ్మణ కుమారుడు అందించినటువంటి ఆనందమే బాగుంది అని ఆ కిరాతుడిని విడిచిపెట్టేసింది ఈ బ్రాహ్మణుని. ఏమైపోయాడు? కొడుకు రాలేదు, కబురు చేశాడు. మొత్తానికి ఏమిటన్నా అరణ్యంలో దొరికాడు, ఇంటికి తీసుకొచ్చారు. ఈ ప్రవర్తన ఏమీ తెలియదు వాడికి, ఏమిటి అన్నాడు. ఏదో సమాధానం చెప్పాడు తలచక్కగా. మళ్ళీ తెల్లారేపటికల్లా ఇంట్లో కనపడలేదు, వెళ్ళిపోయాడు. ఇంక ఇలా ఎన్ని మాటలు చెప్పాలి. ఇంక చివరికి ఏమిటంటే తల్లిని తండ్రిని వదిలిపెట్టేశాడు అరణ్యంలో, ఇంకా ఆమెతోటే కలిసి సంచరించడం ప్రారంభించాడు. ఇలా ఉండగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో ఒకడు అబ్బాయి ఒకడు అమ్మాయి. ఒకనాడు ఆ అరణ్యంలో పెరుగుతుంటున్న సమయంలో అరణ్యంలో తిండికి ఏం దొరుకుతాయండి? ఎంతసేపు కాయలు పళ్ళు తేనె. ఆ సమయంలో పాపం ఈయన్ని ఎలా పోషించాలి? వీడికి పోషించడం రాదుగా, వీడికి ఏం తెలుసు? వీడి కనీసం వేదం చదువుకున్నవాడు, చెట్టు ఎక్కడం కూడా రాదు, ఏదో దర్భలో వీ తీయడం తప్ప. పాపం ఆవిడే ఒకసారి చెట్టు ఎక్కి ఏం చేసిందయ్యా అంటే ఆ కాయలు పళ్ళు ఆ తేనె కూడా చెట్టు ఎక్కింది, కాలు జారి కింద పడిపోయింది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోవడంలో కొడుకు కూడా చనిపోయాడు. ఇంకెవరు మిగిలాయండి? కూతురు మిగిలింది. ఆ కూతురు, అయ్యో ఇది నాకు కూతురు, నేను ఈమెతో ఇట్లా ప్రవర్తించవచ్చా అని కూడా వాడికి తెలియదు. ఆ వయస్సులో ఉన్నాడు. ఇంక చెప్పాలంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఇంకేమీ లేదు. ఆమెతో కొంచెం పెద్దదయ్యిన తర్వాత ఆమెతో ఈ విధంగా ప్రవర్తించడం సాగించాడు. అయ్యో ఇవి తప్పు అనేటువంటి జ్ఞానం కూడా లేదు. అందుకనే మనం చిన్నప్పుడు చెప్పవలసిన ధర్మాలు ఎందుకు వినాలండి ఇటువంటివన్నీ అంటే తెలియకుండా కనుక చేస్తే నాకు తెలియదండి అంటే కుమారుడు తెలుసుకోవాల్సిన వయసు వస్తే తెలుసుకోవాలి. ఆమెతో సంసార యాత్ర ప్రారంభించాడు. అలా సంసార యాత్ర ప్రారంభించిన సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు చచ్చిపోయారు. ఆఖరిగా ఒక కుర్రవాడు పుట్టాడు. చూశాడు పాపం ఆ సమయంలో కొందరు ఋషీశ్వరులు ఈ పని జీవితాన్ని చూశారు. అరే తిరిగికి ఎట్లా అయిపోయాడు వీడు, కాబట్టి వీడిని ఎలాగైనా ఉద్ధరించాలి అనుకుని, ఏమయ్యా ఈ కొడుకు పేరేం పెట్టదలుచుకున్నావు అన్నాడు. నాకేం తెలియదండి అన్నాడు. నారాయణ అని పేరు పెట్టు. అప్పుడు ఆ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టారు. నారాయణ అని పేరు పెడితే వీడు నెమ్మదిగా ఆ కొడుకు మీద చాలా ప్రేమ పెంచుకున్నాడు. అన్నిటికీ నారాయణ 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 అని పిలుస్తున్నాడు. అలా పిలిచేటువంటి సమయంలో నెమ్మదిగా వృద్ధాప్యం వచ్చింది. ఇంక వెళ్ళిపోయేటువంటి రోజు ఆసన్నమవుతోంది. ఆ సమయంలో నారాయణ నారాయణ అని అంటూనే ఉన్నాడు. ఆ అవసాన సమయం వచ్చేటువంటి సమయంలో ఈయన తీసుకెళ్ళడానికి విష్ణు కింకరులు వచ్చారు, యమకింకరులు వచ్చారు. ఆ సమయంలో యమకింకరులు విష్ణు కింకరులతో అడుగుతున్నారు, ఏమయ్యా మీరెందుకు వచ్చారు, మీరెందుకు వచ్చారు? ఆ సమయంలో విష్ణు కింకరులు అంటున్నారు, చనిపోయేటువంటి సమయంలో ఎవడు నారాయణ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తారో వాణ్ణి మా లోకానికి తీసుకువెళ్ళాలయ్యా, ఇది మా శాస్త్రం. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు భగవద్గీతలో, అంతకాళీచ మామీవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయః. కాబట్టి అంతకాలంలో అంటే చివరి సమయంలో మనం ఎవరి పేరైతే ఉచ్చరిస్తామో, ఎవరి నామాన్నైతే స్మరిస్తామో, ఎవరిని మనస్సులో ధ్యానిస్తామో మనం ఆ లోకానికే వెళ్తాం. భీష్మస్థుతిలో కూడా మీకు ఈ విషయాన్ని చెప్పాను నేను. భీష్మాచార్యుల వారు 58 రోజులు అంపశయ్య మీద ఉండిపోయాడు. ఎప్పుడు పడిపోయాడయ్యా? మార్గశర మాసంలో ఏకాదశి నాడు పడిపోయాడు, శుక్లపక్షంలో. అలా పడిపోయిన వాడు మార్గశర మాసంలో 20 ఉండిపోయి, పుష్యమాసం 30, 30, 50 మాఘమాసంలో అష్టమి నాడు ప్రాణత్యాగం చేశాడు, 58 ఉండిపోయాడు. కొంతమంది ఏమని చెప్పాడు అంటే, ఎందుకు ఉండిపోయాడు, ఉత్తరాయణం వచ్చే వరకు ఉండిపోయాడు అన్నారు. ఉత్తరాయణంలో పోయే వాళ్ళకే స్వర్గము, దక్షిణాయనంలో పోయిన వాళ్ళ స్వర్గం లేదు అంటే, కురుక్షేత్ర మహాసంగ్రామంలో చనిపోయిన వాళ్ళందరూ వేరు స్వర్గమే అలంకరించారు, అది చెప్పడానికి వీల్లేదు. మరి 58 అలా ఎందుకు ఉండిపోయాడయ్యా? ఆయన తన జీవితంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందర్శనం చేసి చనిపోవాలి అని, మరణించాలి అనుకున్నాడు. కాబట్టి మా శాస్త్ర ప్రకారంగా చివరి సమయంలో, అందుకే రామాయణంలో ఒక మాట రాశారు, దంతంబులూడు నంచింత పుట్టకముందే కనుదోయి మసకలు గొనకముందే ముడు తలచేమేను మినుకులాడకముందే వడకున కాల్తడబడకముందే పెండ్లాము కడుగడగండ్లు పెట్టకముందే నందనుల్ తను చూచి నగకముందే గద్దించి మనుమలు బుద్ధి చెప్పకముందే చెడు రోగముల తెల్వి చెడకముందే కాలభట దర్శనంబును కాకముందే పూని వైద్యుండు చెప్పంగ పోకముందే రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు జానమొనరించు వాడే పో ధన్యమూర్తి. కాబట్టి ఇప్పటి నుంచి రామ 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 అనుకుంటే ఆ చివరి సమయంలో అనుకోగలం. లేకపోతే కృష్ణ త్వదీయ పద పంకజ పంచరంత అజ్జైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవహాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. చివరి సమయంలో అనలేము, ఇప్పటి నుంచి అనుకోవలసింది అన్నారు. వాడు అలా నారాయణ 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 అంటుంటే ఆ సమయంలో వాళ్ళు విష్ణు కింకరులు వచ్చారు. యమకింకరులు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏమయ్యా వీడిప్పటి వరకు బతుకుండగా ఒక్క మంచి పని చేశాడా? వేదం చదివాడు అలా అట్టేపెట్టి, తల్లిని సుఖపెట్టాడా? తండ్రికి ఏమైనా ఆనందాన్ని కలగజేశాడా? తల్లిని తండ్రిని హింసించాడు. అయ్యో ఎటువంటి కులంలో పుట్టాడు? సుప్రసిద్ధ బ్రాహ్మణ వైదిక కుటుంబంలో జన్మించాడు. ఆ పని తాను చెయ్యవచ్చా చెయ్యకూడదా అనే సంగతి తెలియకుండా ఒక ఎరుకల వాణితో సంబంధం ఏర్పరచుకున్నాడు. పోనీ అంతటితో ఆగలేదు. ఎవరితో అయితే ఉన్నాడో ఆమె చనిపోతే ఆమెకు తన వల్ల పుట్టినటువంటి కుమార్తెనే మళ్ళీ తాను స్వీకరించాడు. అది తప్పే, ఇంతమంది అరణ్యంలో ఇంతమంది ఋషీశ్వరులు ఇలా ఉంటూ అంటే ఒక్క ఋషీశ్వరుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మంచి అడిగాడా, ధర్మం అడిగాడా, మరోటి చేశాడా, ఒక అగ్నిహోత్రం చేశాడా, సంధ్యావందనం చేశాడా, ఓ గాయత్రీ మంత్రం జపం చేశాడా, ఇటువంటి పనులు ఏమీ చేయలేదు. అందులో పరమ పవిత్రమైన కార్తీక మాసం లాంటి మాసంలో ఒక స్నానం కూడా చేయలేదు, ఒక దీపారాధన చేయలేదు. ఇంత అరణ్యంలో ఉన్నాడు, ఒక ఉసిరి చెట్టు కింద కూర్చుని కూడా నారాయణ అనలేదు. కాబట్టి ఇటువంటి వాడిని మాలోకంలోకి తీసుకెళ్తాము అని వాళ్ళు అన్నారు. ఇలా యమకింకరులు, ఈ విష్ణుకింకరులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వీడు ఇంకా మెలుకుగానే ఉన్నాయి, ఇంకా చావు రాలేదండి, ఇంకా పాపం ఇంకా చివరి సమయంలో ఉన్నాడు. ఆ సమయంలో అప్పుడు అనుకుంటున్నట్టండి, అరేరేరే అదిగో అదండి మనకి చిత్త చివరి సమయం ఎలా ఉంటుంది అంటే, ఆ చివరి సమయంలో ఇంకా మనకి ఏమీ తెలియదండి. అంచేతనే మన వాళ్ళు ఎవరైనా కనుక మరణిస్తుంటే ఏడవద్దు అన్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా భగవద్గీత రామాయణమో ఏదైనా పారాయణ చేస్తే, నాలుగు మంచి మాటలు కనుక వాడికి వినబడితే అప్పుడు వాడు ఏమైనా ముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. పాపం వాడికి అర్థం తెలియదు, నారాయణ అంటే అర్థం తెలియదు. అయినప్పటికీ చివరి సమయంలో నారాయణ అన్నాడు. ఏమిటండి అసలు నారాయణ అంటే అర్థం ఏమిటండి? నారాహ జలానీ చర్ధ నారాహ అయనం యశసహ నారాయణ. శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ఎక్కడ నివసించి ఉంటాడయ్యా? జలాలలో నివసించి ఉంటాడు. అయనము అంటే నివాసస్థానము, జలములు నివాసస్థానముగా కలిగిన వాడు కాబట్టి ఆయన నారాయణుడు అని పేరు వచ్చింది. అయ్యా అతనికి అర్థం తెలియదండి, అర్థం తెలియకుండా అన్నాడు నారాయణ అన్నా. అర్థం తెలిసి ఉండడం తెలియకపోవడం ఏమిటయ్యా? నిన్నే చెప్పాను అక్కడ నిప్పు పెట్టాము అనుకో, పెద్దవాడే వస్తే కాల్చాలి, చిన్నపిల్లవాడు వస్తే కాల్చకూడదు, వాడు అమాయకుడు అని దానికి తెలియదు కదా అగ్నిహోత్రానికి. అదేమన్నా భావిస్తుందా పెద్దవాడు వచ్చి వేసినా చెయ్యి కాలుస్తుంది, చిన్నవాడు వచ్చి వేసినా కాలుస్తుందండి. అగ్నికి ఎలా దహక శక్తి ఉన్నదో నారాయణ శబ్దానికి, విష్ణు శబ్దానికి, కృష్ణ శబ్దానికి, రామశబ్దానికి, శివశబ్దానికి, అవన్నీ బీజాక్షరాలయ్యా, వాటిలో అటువంటి అర్థం ఉంది. పాపాలన్నీ పోగొట్టేటువంటివన్నీ ఉన్నాయి దీంట్లోనూ. కాబట్టి వీడు విష్ణులోకానికే తీసుకెళ్ళాలి అని ఇలా మాట్లాడుకుంటున్నారు. సరే మొత్తానికి విష్ణు కింకరులే నెగ్గారు, వాడిని తీసుకెళ్ళారు. యమకింకరులు ఒట్టి చేత్తో వెళ్ళారు యముడి దగ్గరికి. ఏమయ్యా వెరిమొహం వేసుకుని ఆవరణ తాగిన మొహంలోకి వచ్చారు ఏమిటి అన్నారు. అప్పుడు వాళ్ళు విష్ణు కింకరులతో తన చేయింట్లో చాలా పెద్ద వాదాలు, ఎన్ని మాటలు ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారు నిజంగా, ఏ ఏ తప్పులు చేసేవాళ్ళు, ఏ ఏ లోకానికి వెళ్తారు, ఏ ఏ మాటలు ఎన్ని చెప్పారు, నిజంగా గుండెలు దద్దలాడిపోతాయి బాబా, ఇవన్నీ మేము చదవలేమండి వినలేమండి, ఒక్క మాటలో చెప్పేయండి అంటామండి నిజంగా. అందులో నిజంగా నరకలోకాలను గురించి వర్ణిస్తున్నప్పుడు ఎటువంటి పాపాలు చేసేవాళ్ళు ఎటువంటి దాటికి వెళ్తారో అన్నీ కూడా దీంట్లో రాస్తే గుండెలు దత్తళ్ళాడిపోతాయి. కాబట్టి కార్తీక పురాణం చదవడమా మానేయడమా అని కూడా మనకు అనిపిస్తుంది కూడా ఒక్కొక్కప్పుడు. అంతలా రాసుకొచ్చేసారు ఎందుకే అంటే మనల్ని ఎలాగైనా ధర్మ మార్గంలో నడిపించాలి అని అన్ని విషయాలు చెప్పేశారు. ఎవరితో మీకు వాదమైంది అన్నాడు. అదిగో అప్పుడు చెప్పాడు. అలా చెప్పేటప్పటికీ అప్పుడు యముడు అన్నాడు, ఏమయ్యో ఈ లోకంలో నేనైనా ఒక బ్రహ్మగారైనా మరొకడైనా మేమందరం కూడా విష్ణు ఆజ్ఞాను వట్టులమయ్యా, కాబట్టి అటువంటి విష్ణువుకి భిన్నంగా మేమెవరు ప్రవర్తించడానికి వీల్లేదు, మంచి పని చేసావని చెప్పి యముడు వాళ్ళని సముదాయించాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి అజామిడైన కథ చెప్తూ, ఏమయ్యా చివరి సమయంలో ఇన్ని తప్పులు చేసినటువంటి వాడు నారాయణ అంటే మోక్షం పొందారు కదా, నేను బతుకున్నంతకాలం తప్పులే చేస్తాను, బతుకున్నంతకాలం పాపాలు చేస్తాను, చివరి సమయంలో ఒక్కసారి నారాయణ అని అంటాను, కాబట్టి నేను కూడా ముక్తిని చెందవచ్చా అని ఒకనాడు అంటావేమో, ఆ తాట్టాలు కుదరవు అబ్బాయి. ఎంచేత వాడు అజ్ఞాన స్థితిలో చేశాడు. నువ్వు ధర్మశాస్త్రం చదివినవాడు, వేదం బాగా చదువుకున్నటువంటి వాడు, నీ దగ్గర ఈ మాటలు కుదరవు అని చెప్పి, ఒక కథ చెప్తున్నానయ్యా నీకు అని మంధరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క కథ చెప్తున్నాడు. పూర్వకాలంలో మంధరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా, చాలా గొప్పవాడు, వేదాలని చదివాడు, శాస్త్రాలని చదివాడు, చివరికి తెలివి తక్కువవాడు అయ్యాడు. మరి ఇప్పుడు అజామీళ్ళు కూడా తెలివి తక్కువవాడే అయ్యాడు, కానీ వాడు చదువుకోక తెలివి తక్కువవాడు అయ్యాడు. ఈయన చదువుకున్నవాడు, ధర్మాలు చదివాడు, వేదాలు చదివాడు, శాస్త్రాలు చదివాడు, అన్నీ చదివి చివరికి చేయకుండా పనులు చేయడం ప్రారంభించాడు. భార్య కనుక చూస్తే సుశీలవతి, పరమ సౌశీల్యవతి, ఎంతో గొప్పది. ఆమె భర్త ఇటువంటి చెడ్డ పనులు చేస్తూ ఇన్ని ఇంకా అస్తమానం చెప్పడం ఎందుకు, ఆడవాళ్ళు ఉండగా ఇంకా మాట్లాడకూడదు కదా. భర్త ఇన్ని చెడ్డ పనులు చేస్తున్నప్పటికీ కూడా పాపం ఒక ఆడవాళ్ళు సరిపెట్టుకుంటారు, ఏం చేస్తాం మనకి ఇలా ఉంది అని సరిపెట్టేసుకుంది ఆవిడ. అలా ఉండగా అటువంటి మందరుడు చనిపోయాడు, వాడు నరకలోకానికి పోయాడు. అజామీరుడు బ్రాహ్మణుడేనయ్యా, మంధరుడు బ్రాహ్మణుడేనయ్యా, ఆయన ఈ బ్రాహ్మణ కులంలోనే వైదిక కుటుంబంలోనే జన్మించాడయ్యా, ఈయన వైదిక కుటుంబంలోనే జన్మించాడయ్యా, సకల ధర్మాలు తెలుసుండి తప్పు చేసిన వాడు మంధరుడయ్యా, తెలియకుండా వయస్సులో తప్పు చేసిన వాడు వాడయ్యా, దానికి ప్రాయశ్చిత్తం ఉందయ్యా, దీనికి ప్రాయశ్చిత్తం లేదు. ఎలా నరకలోకానికి పోయాడట, వీడు అరణ్యంలోకి వెళ్తున్నాడట. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ్, పూర్వకాలంలో మనకు అరణ్యాలే కదండి అన్నీ కూడా, ఒక పల్లెటూరికి పల్లెటూరికి మధ్యలో. పాపం ఒక బ్రాహ్మణుడు ఎక్కడో దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించుకుని, అప్పుడు ఏటీఎం కార్డులు అవి లేవు కదా, పాప ఆయన చిన్న సంచిలో పట్టుకొని మూట కట్టుకుని వస్తుంటే ఆ మూటని ఈ బ్రాహ్మణుడు చూసి వీడు ఏదో మూట కట్టుకు వస్తున్నాడని చెప్పి వాడిని పట్టమని కొట్టాడు, వాడు చనిపోయాడు. ఈ వాడు కొట్టాడు ఈయన ఇద్దరు, వీళ్ళిద్దరు చనిపోయారు. అదే సమయంలో ఒక పులి వీళ్ళని చంపడానికి వచ్చింది, ఆ పులిని చంపడానికి కిరాతకుడు వచ్చాడు, ఆ పులి కిరాతకుడిని కొట్టింది, కిరాతకుడు చచ్చిపోయాడు, కిరాతకుడు వేసినటువంటి బాణానికి పులి చచ్చిపోయింది. ఏకకాలంలో ఇద్దరు బ్రాహ్మణులు చనిపోయారు, ఒక పులి చనిపోయింది, ఒక కిరాతకుడు చనిపోయాడు, నలుగురు నరకలోకానికి పోయారు. ఈ పరిస్థితుల్లో ఇలా ఉండగా పాపం ఈవిడ అలా చేస్తూనే ఉంది, వితంతు అయినప్పటికీ కూడా దానం ధర్మం, డబ్బున్నవాళ్ళే, డబ్బు లేని వాళ్ళు ఏం కాదు, దానాలు ధర్మాలు ఇలా చేస్తోంది. కార్తీక మాస వ్రతాన్ని ధర్మాన్ని ఆచరించింది, నిరంతరం స్నానం చేసింది, దీపం వెలిగించింది, దీపదానం చేసింది, కార్తీక మాస మత వ్రతం అంతా మహాత్యానంతా చదివింది. అలా చదివినటువంటి పరిస్థితులలో ఈవిని వైకుంఠానికి తీసుకెళ్దామనేటువంటి ఉద్దేశం కొద్ది దివ్య విమానం మీద తీసుకెళ్తున్నారు. అలా విమానం మీద తీసుకెళ్లేటువంటి సమయంలో భర్త యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి కారణం చేత ఈవిడ కూడా మరి కొంత పాపం చేసుకున్నటువంటి స్త్రీయే అటువంటి భర్తకి భార్య అయింది కాబట్టి ఒక్కసారి నరకాన్ని చూపించి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. అంబచేత నరకలోకము మీదుగా వైకుంఠానికి విమానం వెళుతోంది. అక్కడ తన భర్తని సూక్ష్మరూపంలో ఉండే తన భర్తని చూచింది. ఎటువంటి వాడవయ్యా, ఎంత చదువుకున్నావు, ఎంతమందికి ధర్మాలు చెప్పావు, ఎంతమందికి శాస్త్రాలు చెప్పావు, ఎన్ని కార్తీక పురాణాలు చెప్పావు, కానీ ఉపయోగం ఏముంది, చెప్పడం వరకే నీ పరిమితం అయిపోయావు, నువ్వు ఆచరించలేకపోయావు, నరకాన్ని పడిపోయావు. ఆ సమయంలో మిగతా వాళ్ళని కూడా చూచింది, వాళ్ళెవరు అని. సరే చెప్పారు, ఇలా అమ్మ నీ భర్త ఆయన చంపబోయాడు, ఆయన ఈయన కొట్టాడు, వెళ్ళబడి వచ్చాడు, వెళ్ళబనే చంపుదా అని పులి వచ్చింది, ఆ పులిని కిరాపడి కొట్టాడు, పులి కిరాపడి నలుగురు సంగతి చెప్పారు, పులి కిరాతకుడు కూడా మరణించారు అని. ఇప్పుడు వీళ్ళు ముక్తిని పొందాలి అంటే ఎలాగా అని అడిగితే అప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆ లబ్ధవితంతువు ఒక మాట చెప్పింది కదా, ఒక కథ కింద ప్రమిద పట్టుకొచ్చింది, ఒత్తి పట్టుకొచ్చింది, నూనె పోసింది అని చెప్పాను కదా. కాబట్టి అలాగే అది ఏదైతే ఉన్నదో ఆ ప్రమిద పట్టుకొచ్చినటువంటి ఫలితాన్ని, నూనె పట్టుకొచ్చిన ఫలితాన్ని, ఒత్తు పట్టుకొచ్చిన ఫలితాన్ని వీళ్ళ కనుక నువ్వు కనుక ధార పోస్తే కిరాతకుడు ముక్తి పొందుతాడు, పులి ముక్తి పొందుతుంది, ఆ బ్రాహ్మణుడు ముక్తి పొందుతాడు, నీ వంటి పతివ్రత ఇలా రావడంతో నీ గాలికి నీ గాలి సోకడం వలన నీ భర్త కూడా ముక్తి పొందుతాడు అని చెప్పడంతో తాను ఏ కార్తీక వ్రత దాన దీప మహిమ ఏదైతే ఉన్నదో ఆవిడ అలా ధారపోయడం వలన వాళ్ళకు కూడా ఏకకాలంలో ముక్తి వచ్చిందయ్యా మహారాజా. కాబట్టి ఈ లోకంలో కార్తీక మాసంలో దీపదానానికి ఎంత ప్రాముఖ్యం ఉంది అని తెలియజేశారు. మిగిలిన విషయాలు రేపు చెప్తాను. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతో జ్ఞాయన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్తా సుఖినో భవతు.